రాబోయేటటువంటి 4-5 సంవత్సరాలలో ఈ విషయాలు చాలా ప్రాచుర్యం పొందుతాయి. ఆర్థిక రంగంలో, విద్యా రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో భారతదేశము చాలా ప్రముఖ పాత్ర వహించబోతున్నది. దానికి కావలసినటువంటి విద్యలను ప్రపంచానికి అందజేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. 3 విద్యలు ఎప్పుడూ గుర్తుంచుకోండి, సూర్య, చంద్ర, అగ్ని, లోచన. లోచన అంటే కళ్ళు. కళ్ళు లేని వాడికి ప్రపంచంలో ఏమి లాభం లేదు. భారతదేశానికి చెందితే 3 రకాలైనటువంటి కళ్ళు ఉంటాయి. సూర్యుడికి సంబంధించినటువంటి కళ్ళు, చంద్రుడికి సంబంధించినటువంటి కన్ను, అగ్నికి సంబంధించినటువంటి కన్ను. కన్ను అంటే జ్ఞానము. ఆ జ్ఞానములో భాగవతము అగ్ని విద్యకు సంబంధించినటువంటి శాస్త్రం, రామాయణము సూర్య విద్యకు సంబంధించినటువంటి శాస్త్రం, మహాభారతము చంద్ర విద్యకు సంబంధించినటువంటి శాస్త్రం. ఈనాడు కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇంత డెవలప్ అయినా, ఒక చోట జరుగుతున్నది ఇంకో చోటకి పూర్తిగా సమయంగా వెళ్ళటం లేదు. వెళ్ళినా మరికొంత ఉంది భావం అర్థంతో లేదా. మీరు నేనేం చెప్పాను వాళ్ళకి పక్కవాళ్ళకి చెప్పాననుకోండి, ఖచ్చితంగా అందులో మీ కలర్ వచ్చేస్తుంది. వాడు ఇంకోటి చెప్పాడు ఏమవుతుంది, చివరికి నేను చెప్పింది ఏదో అవుతుంది. 4వ వాడు 5వ వాడు చెప్పేస్తారు కదా. మరి మొదటితో ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ గురించి స్పెషల్ క్లాసెస్ చెప్తారు. చెప్పింది చెప్పిందంటే చెప్పటం నేర్చుకోండి. నేను ఎన్సీసీలో ఉన్నప్పుడు చెప్పింది చెప్పటం నేర్చుకోండి ఆ దగ్గరని వాళ్ళంటే నాకు నవ్వు వచ్చింది. చెప్పింది చెప్పినట్టు కాక ఎలా చెప్తామని కాదు, కావాలంటే నేను నిరూపిస్తాను చూడండి. మేము 40 మంది ఒక ఎన్సీసీలో క్యాండిడేట్స్ లెఫ్ట్ రైట్ క్రింద పడుతున్నాం. కమాండర్ ఏం చేశాడు అంటే సరే నేను చూస్తున్నాను. 3 పదాలు ఉన్నటువంటి ఒక మెసేజ్ మొదటి వాడికి చెప్పారు. 3 పదాలు ఉన్నాయి అందులో. నీవు కుడివైపు తిరుగు, మెసేజ్ అది నీవు కుడివైపు తిరుగు. కానీ అది ఆగల్లా నిజమే, నా చెవిలో చెప్పాడు. నా చెవిలో అంటే ఇక్కడ ఉన్న 40 మందిలో మొదటి వాడి చెవిలో చెప్పాడు. కండిషన్ ఏంటంటే నువ్వు గట్టిగా చెప్పకూడదు, పక్కవైపు పక్కవాడికి చెప్పుకుంటాడు. నీళ్ళు కుడివేసి తిరుగు అందని కాస్త నేను కుడివేసి తిరుగు అని లేదు. ఎక్కడ మారిందో మన అంటే లేదు భావం అర్థమవుతుంది. కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేము. ఉన్నది ఉన్నట్టు చెప్పడం అనే కథ కాదు. కానీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ లేనప్పుడు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేనప్పుడు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ రామాయణ మహాభారత భాగవత కథలలో తేడా లేదు. మీరు గమనించారు లేదు, భాషరాజు మనం నార్త్ ఇండియాకి వెళ్ళాం అనుకోండి, భాషరాజులో మనకి, కానీ వాళ్ళు చదువుకునే రామాయణము మనం చదువుకునే రామాయణంలో తేడా లేదు, ఎక్కడా మార్పు రాదు. భావం అర్థమవుతుందా? ఏం చెప్పదలుచుకున్నాను, చిత్తమైనటువంటి విద్య అది ఎప్పుడు సంభవం అవుతుంది అంటే మనం నేర్చుకునేది విజ్ఞానం అవుతేనే అది సంభవం అవుతుంది. జ్ఞానానికి విజ్ఞానానికి తేడా అది. హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసి నీరు అవుతుంది, ఇంకా అది మారదు. ఇప్పుడే కాదు, ఏ యుగంలో అయినా ఎవరు దాని గురించి చెప్పదలుచుకున్నా ఏమని చెప్పాడు అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే నీరు అవుతుంది, అగ్నిని ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది, ఎలక్ట్రిసిటీని ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఇదేమైనా మారుతుందా? ఖచ్చితంగా మారేది. అందువల్ల రామాయణము మహాభారతము భాగవతము మార్పు లేకుండా ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి వస్తుంది అంటే అది ఒక సైన్స్ అని మనకు అర్థమవుతుంది. సైన్స్ అయితేనే మారకుండా అందజేయడం, లేకపోతే మారిపోతుంది. విజ్ఞానము అంటే అర్థమైంది కదా ఇప్పుడు, అంటే ఏంటి అక్కడ మార్పు అది ఉండదు. అక్కడ నేర్చుకుంటే నువ్వు అలాగే నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే మార్పు. కానీ ఈ రామాయణము మహాభారతము భాగవతము నీ శరీరాన్ని గురించి చెప్తుంది, నీ శరీరాల గురించి చెప్తుంది. శరీరము శరీరాలు తేడా అర్థం చేస్తుంది. హార్ట్ ఆపరేషన్ చేయాలి, వాళ్ళు ఆఫ్రికన్ అయినా ఇండియన్ అయినా లేకపోతే ఐస్లాండ్లో ఉన్నటువంటి ఎస్కిమో అయినా, గుండె ఎక్కడ ఉంటుంది వాడికి? ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. అందరికీ మారిపోతుందా? మారిపోతే చాలా కష్టాలు వస్తాయి డాక్టర్లకు. ఇక్కడ నేర్చుకునేటటువంటి విద్య ఇంకో దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఆ అంతా మక్కడ లేకుండా ఇంకో చోట ఉందనుకోండి, ఎంత కానీ అలా అవ్వదు కదా. అది గుర్తుంచుకోండి, ఏం చదువుతున్నాము? విజ్ఞానాన్ని మనం నేర్చుకోబోతున్నాము. కానీ విజ్ఞానం ఈనాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే ప్రపంచంలో పనికి రాదు అనేటటువంటి ఒక పరిస్థితి వచ్చింది. నేను చాలా సార్లు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను మా కాలేజీలో జరిగినటువంటి సంఘటన. మా కాలేజీలో ఒక అతను ప్రహ్లాద చరిత్ర మీద పిహెచ్డి సబ్మిట్ చేస్తుంది, వైరభక్తి మీద. వైరభక్తి అంటే మీకు తెలుసు కదా, హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు, రావణ కుంభకర్ణుడు, శిశుపాల దంతవస్తు, వీళ్ళు వైరభక్తితో భగవంతుడిని చేస్తున్నారు. దాని మీద థీసిస్ పిహెచ్డి చేస్తాను. ఆ పిహెచ్డి చేస్తూ ఉంటే నేను సైన్స్ తెలిసి వెళ్తున్నాను, సబ్జెక్ట్ ఏంటి తెలుగు, కానీ నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది. లంచ్ అవర్లో అక్కడ వచ్చి డిస్కషన్ జరుగుతూ ఉండేది. ఒకరోజు వచ్చి కళ్ళమట నీళ్లు పెట్టుకుని, మాస్టర్ ఎంత అన్యాయం, ప్రహ్లాదుని భగవంతుని పూజిస్తాను అంటే, జపం చేసుకుంటాను అంటే వాళ్ళ తండ్రి ఏం చేశాడు? చెయ్యన్నాడా వద్దన్నాడా? వద్దన్నాడు. ఎంత అన్యాయం. సరే నేను విన్నాను, ఇంకా నేను వింటున్న కొద్దీ వెచ్చిపోయి ఎంత అన్యాయమో ఎంత అన్యాయమో అన్నాడు. ఏంటి అన్యాయం? 5 ఏళ్ళ పిల్లవాడు భగవన్ నామం చేయటం చాలా అన్యాయం. సరే అంత విన్నాక, సరే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇంజనీరింగ్ చదవబోతున్నాడు, రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పించాలనుకుంటున్నాను. ఓ పని సాయంత్రం మా ఇంటికి పంపించి దీక్ష ఇస్తాను. మీ ఉద్దేశం ఏంటి? ఆమె పంపించుంటుందా? పంపిస్తుందా? మరి ఆ హిరణ్యాక్షుడు హిరణ్య కష్టల కంటే మనం ఏం తీసుకుపోయాం? కేవలము భగవంతుని యొక్క నామాన్ని విన్నంత మాత్రాన్ని మనం భక్తులు అవ్వవు. మన ఆచరణ తెలపాలి మీరెవరో, అది జాగ్రత్తగా గమనించుకోండి. క్లాసెస్లో భగవంతుడిని మనం నౌకరుగా తీసుకోవటం కాదు, నాయన నాకు అది చెప్పి ఇది చెప్పి, అది కూడా అర్హత లేకుండా. కొన్ని అర్హత ఉంది, మరి చాలా అన్యాయం జరిగిపోతుంది, నాకు ఇన్ని అర్హతలు ఉన్నాయి, నాకు ఇది ఇవ్వండి అంటే ఇవ్వటం లేదు అని కొన్ని భగవంతుడి దగ్గరికి వెళ్తే పర్వాలే. భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్తాం? చదువుకోకుండా పాస్ అయిపోవాలి. కావాలంటే 180 కొబ్బరికాయలు కొడతాం, కానీ నాకు ఓపిక లేదు, నా నౌకరు చెత్త కొట్టిస్తాను. ఎందుకంటే 180 కొబ్బరికాయలు కొట్టడానికి ఓపిక ఎక్కడ ఉంది? సినిమాకి టైం అయిపోతుంది. భావాత్మకం ఇట్లా మనం భక్తులు అవునా కాదా అది మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోకపోతే ఇలాగే ఉంది. భాగవతం లాంటి అద్భుతమైనటువంటి పుస్తకాన్ని ఉంచుకుని చూసి తీసుకోలేకపోతున్నాం. సైన్స్ నువ్వు చెప్పినట్టు విందు, అది చెప్పినట్టు నువ్వు చేస్తే వింటుంది. ఎలక్ట్రిసిటీ నేను చెప్పినట్టు విందు, నేనేం చేయాలి? ఎలక్ట్రిసిటీ యొక్క నియమాలు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఆ నియమానికి అనుగుణంగా ప్రవర్తించాలి. ప్రవర్తిస్తే ఎలక్ట్రిసిటీ నేను చెప్పినట్టు పొందుతుంది. కానీ నేను చెప్పినట్టు పొందడానికి కారణం నా మాట వింటాం కాదు, నేను దాని ధర్మాన్ని తెలుసుకుని దాన్ని ఆచరించాను. దాన్ని మన వాళ్ళు ఏం చెప్పారు? ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షించు, నీ చేత రక్షింపబడినటువంటి ధర్మము నిన్ను రక్షిస్తుంది. మనం ధర్మాన్ని రక్షిస్తున్నాం. ధర్మం అంటే మనం ఏమనుకుంటాం? పూజలు చేయటం. పూజలు చేయటం ధర్మం కాదు, భజనలు చేయటం ధర్మం కాదు, దేవాలయానికి వెళ్ళటం ధర్మం కాదు, ఎందుకు వెళ్తున్నామో తెలుసుకుని చేయటం ధర్మం. తేడా విన్నీ మీకు తెలియలేదేమో, మేము చెప్తున్నాం అంటే దేవాలయానికి వెళ్తున్నాం, భజనలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం. కానీ పూజలు చేయవలసిన విధానంలో చేస్తున్నామా? అది మనకి భాగవతం చెప్తుంది, గురువు చెప్తారు ఎక్కడ తప్పు చేస్తున్నాము అన్నది. ఫలితం రావటం లేదు. నిన్న కూడా కొంతమంది అడిగారు నన్ను, మాస్టర్లు మరి మీరు యజ్ఞం చేశామండి మాకు ఫలితం రావటం లేదండి. అంటే రెండో ఉన్నాయి, యజ్ఞమైనా తప్ప వరయుమైనా తప్పు చేస్తూ ఉండాలి. రెండే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా. మనం ఎంతో సులభంగా ఏం చెప్పిస్తాం అంటే యజ్ఞం తప్పండి, యజ్ఞం చేస్తే ఫలితాలు రావండి. కానీ శ్రీకృష్ణుడు సహయజ్ఞ ప్రజాస్వ పురోవాచ ప్రజాపతి అనేక ప్రసరిస్తున్నాం ఏషవో స్పృష్ట కామసు. ఈ కోరిక తీర్చుకోవాలని ఉన్నదా? తీర్చుకోవాలని కూడా అనేది కోరికలు కామధు కామధు కంటే అంటే పితుక్కోవటం, పాలు పితుక్కున్నట్టు పితుక్కోవటమే. పింఛలు పింఛలు లీటర్స్ లీటర్స్ అనాలేమో. ఒక కోరిక కూడా తీర్చలేని మాస్టర్లు మీరేమో లీటర్లు లీటర్ అంటారు. కారణం ఏమిటి? అంటే బ్రహ్మ చెప్పింది కృష్ణుడు చెప్పింది అయినా తప్పవ్వాలి, లేకపోతే నువ్వు ఏది యజ్ఞం అనుకుంటున్నావో అది తప్ప అయింది. అది ఖచ్చితంగా బ్రహ్మ కృష్ణుడు మన ఋషులు తప్పు చెప్పి ఉండరు, ఆ మాత్రం నమ్మకం ఉంది కదా వాళ్ళ మీద. ఇంకేదో యజ్ఞం జరిగితే కోరికలు తీరుతాయి అన్నది కరెక్టే. మరి నేను యజ్ఞం చేశాను మాస్టర్ కోరికలు తీరలేదు అంటే తప్పు ఎవరిదే ఉండాలి? మనదే ముందు. అది మన దురటెక్కితే మిగతా అంతా లైన్ పడుతుంది. మనం ఎక్కడో తప్పు చేస్తాం అనేది ఎప్పుడైతే అర్థమైపోతుందో ఇంకా బయట అడిగాం మనం, మనం ఎక్కడ తప్పు చేస్తామో ఎక్కుతుంది. ఇందుకు ఇంతకీ యజ్ఞం గురించి నేను చెప్తున్నానంటే మనం చేస్తున్నటువంటి భాగవత సప్తాహాన్ని కూడా యజ్ఞము అని అంటాం. దీన్ని స్వాధ్యాయ యజ్ఞము అంటాం. యజ్ఞము అంటే సన్నిధులు తీసుకొచ్చి మంత్రాలు చదువుతో హవన సామగ్రి ఆ జ్వాలలో వేస్తేనే యజ్ఞము కాదు, ఇది కూడా యజ్ఞమే. ద్రవ్య యజ్ఞ, తపోయజ్ఞ, జ్ఞాన యజ్ఞ, తదాపరి రకాలైనటువంటి యజ్ఞాన్ని చెప్తారు. ఆ యజ్ఞంలో చాలా అద్భుతమైనటువంటి ఒక యజ్ఞం ఉంది. పుట్టిన దగ్గర నుంచి మనం చచ్చేంత వరకు యజ్ఞం చేసుకునే ఉంటాం. బ్రహ్మార్పణం బ్రహ్మ ఏ బ్రహ్మాగునో బ్రహ్మణ అంటాం. బ్రహ్మైన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి. మనమందరం కూడా పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు ఒక్క క్షణము కూడా ఆపకుండా ఒక యజ్ఞం చేస్తూ ఉంటాం నిరంతరం. ఇంతవరకు నేను ఆ యజ్ఞాన్ని ఆపినటువంటి ఒక వ్యక్తిని కూడా చూడలేదు. నా జన్మలోనే కాదు, నాకున్న అనుభవంతో నేనేం చెప్పగలను అంటే, మానవ జాతి పుట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి మానవుడు, రేపు రాబోయే తరంలో ఎన్ని కోట్ల మంది మానవులు పుట్టినా యజ్ఞాన్ని ఆపరు. తెలుసా యజ్ఞం ఏంటో? శ్వాస పీల్చుకో, ప్రాణాపానం సమకృత నాసాధ్యంతర చార్యం. మరి ఆ యజ్ఞం చేస్తున్నాం కదా మనం, మరి ఆ యజ్ఞం చేస్తే మనకి ఏం ఫలితం వస్తుంది? వస్తుంది ఏదైనా ఫలితం మీకు చెప్పండి. వస్తుందా? లేదు, వస్తుంది ఏదైనా ఫలితం. ఆ యజ్ఞమే లేకుంటే ముందు నీ గుండె కట్టుకోదు. అంతేత శాస్త్ర అనేటటువంటి యజ్ఞం చేస్తే మొదటి లాభం ఏంటి? గుండె కొట్టుకుంటుంది. ఇంతకీ గుండె కొట్టుకుంటే ఏంటి సార్ ఏం లాభం అని అందరు కదా మీరు అంటారా? ఏం మనం పరిస్థితులు బట్టి అనుభవించదు. ఇంతట శ్వాస మొట్టమొదట మీకు అందజేసేటటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఆధారం ఏంటి అంటే మీ గుండె కొట్టుకుంటూ ఉంటుంది. శ్వాస వల్ల శ్వాస ఎప్పుడో దాటిపోతుందో ఈ గుండె కొట్టుకోవటానికి. దానివల్ల ఇంకా ఏం జరుగుతుంది? రక్త ప్రసరణ జరుగుతుంది. రక్త ప్రసరణ ఎప్పుడైతే జరుగుతుందో మీ యొక్క అంగ ప్రత్యంగానికి కూడా పుష్టి వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ వల్లే కదా మీకు మీ శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి కావలసినటువంటి పౌష్టిక న్యూట్రియన్స్ అంటాం మనం సైన్స్ లో, పౌష్టిక ఆహారాలు లభ్యం. సరే, మన శరీరం ఇంకా చాలా చాలా అంగాలు ఉన్నాయి. లంగ్స్ ఎముకల్లో తయారైనటువంటి రక్తకణాలు, కిడ్నీస్, కళ్ళు, ఇవంతా దేని మీద ఆధారపడి ఉన్నాయి? నీ శ్వాస మీద ఆధారపడి ఉన్నాయి. ప్లస్ మీ శ్వాసని కనుక కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఇంకొక విచిత్రమైనటువంటి విషయం చెప్తున్నారు డాక్టర్లు. మన గుండె ఇంత ఉంది, ఇలా కొట్టుకోవడంతో నిమిషానికి అది 60,000 మైళ్ళ రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. మీ శరీరంలో రక్త నాణాల పొడుగు ఎంతో మీకు తెలుసా? 60,000 మైళ్ళు. నమ్మరు డాక్టర్ నమ్మరు, వాళ్ళు చెప్తే నమ్మాలనుకున్నారా? నేను చెప్తే నమ్మరు కానీ 60,000 మైళ్ళు. 60,000 మైళ్ళకి పంపింగ్ శక్తి ఎంత ఉంది అంటే ఇంత ఉంది. మనం ఏదైనా ఒక మెషిన్ తీసుకొచ్చాం అనుకోండి, 2 రోజులు అంటే ఇది వాళ్ళు మార్చాలండి, అది మార్చాలండి, ఇది చేయాలండి అనుకోండి. ఇదో ఖచ్చితంగా నువ్వు నియమాలను పాటిస్తే 1 వేళ్ల కంటే తక్కువ అది కొట్టుకోదు. నువ్వు 1 వేళ్ళు బతకలేకపోతున్నావు అంటే అది నీ కాదుగా అంటాను. జరించాలది అని ఒక కొత్త సైన్స్ డెవలప్ అవుతుంది. ఆ సైన్స్ ఏం చేయబోతోంది అంటే మనిషికి ముసలితనము రాకుండా ఎలా కాపాడాలి అన్నది రీసెర్చ్ చేస్తుంది. అంటే మనిషి ఇంకా ముసలాడవడు, పుడతాడు 16 ఏట వరకు, 20 ఏట వరకు ఎదుగుతాడు. ఆ తర్వాత ఇంకా వాడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. తర్వాత చచ్చిపోయేటప్పుడు చచ్చిపోతాడు తప్ప ముసలివాడు అవడు. సైన్స్ అది ఒప్పుకుంటుంది. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తుంది సైన్స్ అంటే, మన యొక్క జీన్స్ యొక్క ప్రభావం ఎలా ఉంది అంటే, నువ్వు మినిమం 250 సంవత్సరాలు బతకాలి. ఎన్నేళ్ళు బతకాలి? 10 ఏళ్ళు బతుకుతున్నావు, మీకంటే మీకు చేత కాల్చడం వల్ల, నిష్ఠని ఉపయోగించుకోవటం చేత కాకపోవటం వల్ల, శరీరాన్ని ఉపయోగించుకోవటం చేత కాకపోవటం వల్ల. సమస్య ఏంటి అంటే అదే విషయాలు భాగవతంలో చాలా స్పష్టంగా వైజ్ఞానికంగా చెప్పబడి హౌ టు లివ్. అంతేత ఈ రామాయణ మహాభారత భాగవతాలు భక్తి గురించి మాట్లాడవు, జీవించటం గురించి మాట్లాడతాయి. హౌ టు లివ్ అని మనకి బతకటం చేత కావటం లే, బతకటం ఒక ప్యాషన్ బరువు అయిపోయింది. పిల్ల ఆకృష్టం మంచిది, నచ్చే బయటకు వెళ్ళిపోండి. పిల్లలు కనీసం ఆ మాత్రం అయినా సీరియస్నెస్ ఉంటే బాగుంటుంది. అర్థం సరే, ఇదేదో మీరు తోటగా వచ్చినటువంటి కారణాన్ని నేను అలా చెప్పటం లేదు, మీరు ఎలా వచ్చారో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఎందుకు చెప్తున్నాను అంటే మీ జీవితాలు మారాలి. మారాలి అంటే క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఉండాలి, నో సెల్ఫ్ సౌండ్స్. ఈసారి మళ్ళా చలి వినిపిస్తే మాత్రం నేను లేచి వెళ్ళిపోతాను. అంటే నీ మీద కోపంతో కాదు, అలాంటి వాళ్ళకి నేను చెప్పటం అనవసరం. జీవించే విద్య, హౌ టు లివ్, సంజీవని విద్య గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ సంజీవిని విద్య గురించి మాట్లాడుతూ భాగవత మహాత్మ్యములోనే మీకు అనేక ప్రాక్టికల్ టిప్స్ ఇస్తున్నాడు. నిన్న ఒక ప్రాక్టికల్ టిప్స్ చెప్పాను నేను, చింతామణే లోకసుఖం సురద్రుణు స్వర్గ సంపద. అది ఒక్కటి మీరు ఉపయోగించుకుంటా మీ జీవితాన్ని మారిపోతుంది. మీకు ఏదైనా కోరుకుంటే ఎక్కడికి వెళ్ళమని చెప్పాను నేను, గురువు చెప్తే సమాధి దగ్గరికి వెళ్ళి. మరి మేము వెళ్ళామండి, నా కోరిక తీరలేదు. గొప్పతనం ఉంది దేని దగ్గరికైనా వెళ్ళాలి అంటే. పద్ధతి ఏంటి అంటే, నువ్వు ఏ గురువు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినా మూడో రాత్రులు అక్కడ నువ్వు నిద్రపోవాలి. మాకంత టైం లేదు మాస్టారు, నీకు ఏం అంటున్నావో కూడా మనకి తెలియదు. నీకు కోరిక ఉండేదో, కానీ కోరిక తీర్చుకోవడానికి టైం లేదు. అంటే నీ కోరిక ఉన్నట్ట లేదంట, నువ్వు ఆలోచించండి. ఇవన్నీ వ్యక్తాలు ఎందుకు వేయగలుగుతున్నాము అంటే, సర్వజ్ఞుడైనటువంటి సర్వాంతర్యామి అయినటువంటి ఆ గురువు ఇరిటేట్ కాడు. నేను సెల్ ఫోన్ వస్తేనే ఇరిటేట్ అయ్యా, గురుక్రాంతి నాకు అర్హత లేదు. కానీ వాళ్ళు మీరు ఎన్ని పిచ్చి పనులు చేసినా కూడా ఏమనుకుంటారంటే, అన్నం వండాలి అంటే కుక్కర్ మీద పడేశాక కనీసం మీరు 15-20 నిమిషాలు ఆగాలి. 15-20 నిమిషాలు ఆగమండి, మేము దించేసుకుంటామండి 2 నిమిషాల తర్వాత అంటే ఏమవుతుంది? ఆహారం తిని. అలాగా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, ఏ గురువు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినా మీరు 3 రాత్రులు నిద్రపోవాలండి. నిద్రతో ఏం చేయాలి? సినిమాలు చూస్తామండి, టీవీ చూస్తామండి. మీరు ఏ కోరిక కోసం వెళ్ళారో ఆ కోరికకి తగిన ఆచరణ చేయాలి. మరి మనం ఏం ఆచరణ చేస్తున్నాం అక్కడికి వెళ్ళి? ఇంతేకండి, అసలు ఏం చేయాలో కూడా మనకు తెలియదు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళారా? ఆ పుణ్యక్షేత్రానికి ఎలా వెళ్ళాలో తెలియదు. పల్లెటూరులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఎవరు చెప్పారు, ఇంజనీరింగ్ చదివితే చాలా మంచిది అని. చాలా గొప్పవాడు అవుతాడే అని పిల్లవాడు. ఆ పిల్లవాడికి ఏం చదివించాలి? ఇంజనీరింగ్ చదివించాలి. సరే అన్నాడు, వచ్చేసాడు. అప్పుడు ఇంకా ఎంట్రన్స్ టెస్ట్లో వెళ్ళి డైరెక్ట్గా సిటీకి వచ్చాడు. డబ్బుమా భూస్వామి ఫీజు పెట్టేశాడు. ఫీజు పెట్టేశాక వాడు వాడు పిల్లవాడు ఇంటికి ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఏం చెప్పాడు అంటే, ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు కట్టేవయ్యా నాయన, చాలా
ఇద్దరు వాడు ఏం చేశాడు? సీటు కట్టి ఇంటికి వెళ్తాడు. తర్వాత వాడికి ఇచ్చాడు, 5 ఏళ్ళ తర్వాత వాడికి డిగ్రీ వస్తున్నాడు. ఇంకా 5 ఏళ్ళు ఊరుకున్నాడు. ఊరుకున్న తర్వాత వస్తే ఏమన్నాడు? వస్తుందా? మన ప్రవర్తన గురువులతో అలాగే ఉన్నదా లేదా చూసుకోండి. వారి వారి చెప్తే మనకి నవ్వు వచ్చింది. మీ మనం ఏం చేస్తున్నాం? చింత అనేది లోకస్తుంది. చింత అంటే ఆలోచన అనిపిస్తుంది. మీ ఆలోచనలు కూడా మీ కోరికకే అనుగుణ్యంగా ఉండాలి. మీ కోరికకే అనుగుణ్యమైనటువంటి ఆలోచనలు లేకపోతే ఫలితం కాదు. ఆత్మదేవుడు కదా మనం చదువుకోబోతున్నాం త్వరలో, ఇవాళ రేపు వస్తుంది అక్కడ. అతనికి పిల్లలు లేరు. పిల్లలు లేరు కదా అని చెప్పి ఒక యోగి కనిపిస్తే ఆ యోగి దగ్గరికి దండం పెట్టుకుని నేను చాలా బాధపడుతున్నాను, నాకు పిల్లలు లేరు, మీరు అనుగ్రహించాలి అంటే ఏం అనుగ్రహించారయ్యా? 7 జన్మల వరకు మీకు పిల్లలు పుట్టే యోగ్యత లేదు, నేను మీ కాలాన్ని చూస్తున్నాను, ఎలా కలుస్తాను, మీకు లేదు అంటే కాదండి, ఎలాగో అలాగే మీరు చేయాల్సిందే అంటే సరే ఓ పండించు, మీ భార్యకి చూపించి ఓ సంవత్సరం వరకు ఆవిడ ఓ పద్ధతిగా చెల్లించండి, ఇంకా సరే అని తీసుకెళ్ళి తన భార్య తీసుకెళ్ళి ఆవిడ తన చెల్లెలతో ఏం చూస్తుంది? ఈ కష్టాలంతా ఆవిడ పడతాడు బాబు అంతే. అక్కడ గోచారంటే ఆ గోచారంలో ఉన్నటువంటి ఆవుకు పెట్టేస్తుంది. అప్పుడు సంతానం ఎవరికి వస్తుంది? ఆవుకు వస్తుంది. గోకర్ణుడు కదానే వస్తుంది. అక్కడ నిజంగా ఆవుకు పుట్టాడా లేదా అది కాదు అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు ఏది కోరుకుంటున్నావో దానికి తగిన కష్టం నువ్వు పడుతున్నావా లేదా. ఇంజనీర్ కావాలంటే ఇంజనీరింగ్ పుస్తకాలు చదవాలి, మీకు డాక్టర్ కావాలంటే మెడిసిన్ చూస్తారు. చింత చింత అంటే ఆలోచన బాధని కాదు కదా. చింత అనే లోకసుఖం. ఈ లోకంలో నువ్వు ఏది సుఖమో ఏది కోరుకుంటున్నావో అంటే దానికి ఏం చేయాలి? దానికి తగినటువంటి ఆలోచనలు నువ్వు ఆలోచించాలి. నువ్వు ఆలోచించలేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఆలోచనలు నేర్పగలిగేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. నేను ఫిజిక్స్ చదువుకోవాలి, నాకు అర్థం కావటం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఫిజిక్స్ లెక్చరర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంగ్లీష్ రావటం లేదు నాకు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మరి గురువు సమాధానం ఎందుకు చెప్తున్నావు? గురువు మీ కోరికకి తగిన ఆలోచన నీకు ఇవ్వగలడు. ఇంగ్లీష్ లెక్చరర్ నీకు ఇంగ్లీష్ ఎలా చెప్పగలడు? కెమిస్ట్రీ లెక్చరర్ నీకు కెమిస్ట్రీ ఎలా చెప్పగలడు? గురువు ఏం చెప్పగలడు నీకు? నీకు కోరిక ఉంది కదా, ఈ కోరికకి నువ్వు ఇలా ఆలోచించాలి అని చెప్పాడు. ఫిజిక్స్ లెక్చరర్ దగ్గరికి వెళ్ళి చేతులు ఊపుకుంటూ ఫిజిక్స్ నేర్పండి అంటే ఏం చెప్తాడు? ఏం చేయాలి మనం ఫిజిక్స్ లెక్చరర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు? ఏం చేయాలి? ఏ పుస్తకాలు తీసుకెళ్ళాలి? తీసుకెళ్ళాలి కదా. మరి గురువు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం పుస్తకం తీసుకెళ్ళాలి? ఏమైనా తీసుకెళ్తున్నామని మీరు వదిలేదు. నా వాళ్ళ సంగతి నేను చెప్పడం, మామూలుగా మీరు చేస్తే తప్పు అది. ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు పిల్లవాడు టెక్స్ట్ బుక్ నోట్స్ అన్ని తీసుకున్నారు. అదేంటి? ఆఫ్టర్ ఆల్ ఒక నార్మల్ భౌతిక విద్య. నువ్వేమంటున్నావు? నీ జీవితానికి సంబంధించినటువంటి సమస్యకు పరిష్కారం అడుగుతున్నావు. నీకు తెలియదు పరిష్కారం, తప్పేం లేదు. తెలియదు అందరికీ అన్ని ఎక్కడ తెలుస్తాయి? మరి ఆ పరిష్కారం సూచించగలిగే వ్యక్తికి మనం గురువు అంటాం. అలా సూచించగలిగేటటువంటి వ్యక్తి యొక్క సమాధి దగ్గరికి మనం వెళ్తున్నాం. కానీ ఎలా వెళ్తున్నాం? చేతి రూపంతో వెళ్తున్నాం. అయినా చాలా మంది కోరికలు తీరిపోతున్నాయి అన్నది ఇంట్లో అంటే రెండు సంవత్సరాలు అనమాట. పద్ధతిగా వెళ్తే అంత కోరికలు తీరుతాయి. ఇది గుర్తుంచుకోండి. చింతామణి లోకసు సురద్రుడు సొంత సంపద. స్వర్గము అంటే ఏంటి అంటే మానసిక శాంతి అని అర్థం చేస్తుంది. ఇంత తప్ప స్వర్గము అంటే అక్కడ అన్ని ఎవరెవరో ఉంటారు కాదు.
శ్రద్ధ ఉంటే ఏంటి? మనసు అనేటువంటి శాంతి ఉన్నవాడు శ్రద్ధలో ఉన్నట్టే. యుధిష్ఠరుడు శ్రద్ధలోనే చేస్తున్నప్పుడు కొన్ని కారణాల వల్ల అతను నక్కల్లో కన్ను చూడవలసి వచ్చింది. తను నా కన్ను చూపిస్తున్నాడు, నక్కల్లో కొంచెం పట్టలేదు, పట్టలేదు తెలియదు అయినా నా కన్ను దర్శించవలసి వచ్చింది. ఆయన అక్కడ ఉంచినట్టకల్లా నరకలోక వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? నువ్వు ఉన్నంత వరకు నాకు శాంతిగా ఉంది బాబు, నువ్వు వెళ్ళిపోకు. గురువు సమాధి దగ్గరికి వెళ్తే నీకు ఆ శాంతి లభిస్తుందా? లభించాలి. ఎందుకు లభించటం లేదు? మీరు ఆ దృష్టితో వెళ్ళటం లేదు. సాయి చరిత్రలో సద్గురువుని మనం ఎలా గుర్తించాలి అంటే ఒకే ఒక టెస్ట్ పెడతాడు, ఎవరి దగ్గరికి వెళ్తే నీ ఆలోచనలు ఆగిపోతాయో. అతను సద్గురు, సురగురువు సొంత సంపద. దీనికి మన భారతీయ విషయం ఏం చెప్పారు అంటే తులసి చెట్టుని మీరు ఉపయోగించుకోవచ్చు. రకరకాలైనటువంటి వృక్షాలను మనం ఉపయోగించుకుంటున్నాం. నేను చాలామంది అడిగారు ఒక చెట్టు ఎలా కనిపిస్తుందండి అని. మీ మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ మందులు అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్లు అంతేగా బ్లడ్ ప్రెషర్కి మందు కావాలి, ఒకప్పుడు లేదు సర్పాసులని ఒక మందు కనిపించారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మందు? సర్పగంధ అనే ఒక వృక్షం నుంచి. ఈ హోమియోపతి మందుల్లో చాలా ఎక్కువ మందులు చెట్ల నుంచి వచ్చినవి. ఆయుర్వేదంలో ఉండేటటువంటి కషాయాలు చాలా ఎక్కువ చెట్ల నుంచి వచ్చినాయి. మన మసాలాలు, మన ఆహార పదార్థాలు అవంతా ఎక్కువగా మాంసాహారము కానివన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్ల నుంచి. మరి చెట్ల నుంచి నీకు శాంతి ఎలా వస్తుంది అంటే నీకు డౌట్ వస్తే ఏం చెప్తావు? కాంపోజ్ మాత్రం వేసుకుంటే నిద్రపడుతుంది కదా. మరి కాంపోజ్ మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాడు వాడు? ఆ పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచే. చెట్లను ఉపయోగించుకోవడం వస్తుంది, పని చేసుకోవడం. గురువు యొక్క ఏ సమాధి దగ్గరికి వెళ్ళినా అంతా వస్తాయి నీకు. మీరు ఆ దృష్టితో వెళ్తానే అందుకు భాగవతం చదవాలి. భాగవతం మన చదివినా ఎక్కువ ఉపయోగం ఉండదు, చెప్పే వాడి దగ్గర నేర్చుకుని వెళ్ళాలి. అంటే ఈ భాగవత సప్తాహాలన్నీ కూడా గురువు యొక్క సమాధి దగ్గర మనం పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఎక్కువ లాభంలో మా టైం ఎక్కడ ఉంది అని నేను చాలా మంది అలా పెట్టుకోవాలి అంటే. నేను అంత బిజీ వ్యక్తుల మధ్య నేను ఉన్నాను కదా, నాకు ఒక్కడికే పని పాఠ లేకుండా ఉంది అని అర్థం చేసుకుని నోరు ముంచుకుని ఇప్పుడు అది వెరీ బిజీ. శ్రీ శ్రద్ధ సంపద. దాని తర్వాత ప్రయత్నది గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. మొత్తము భాగవతం మీకు వైకుంఠం గురించి చెప్తాను, అది గుర్తుంచుకోండి. వైకుంఠము అంటే ఇంకా కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ యొక్క బ్రెయిని ఈ పిండాక ధర్మాంధ సమన్వయం గురించి నిన్న నేను మీకు చెప్పాను. మీ శరీరంలో లేనటువంటి పుణ్యక్షేత్రము కానీ పనికిరాని క్షేత్రము కానీ బాహ్య జగత్తులో లేదు. బాహ్య జగత్తులో ఏది ఉన్నా ఖచ్చితంగా అది మీలో ఉండి ఉంటుంది. అది మన ఋషులు అందజేసినటువంటి ఫస్ట్ పాయింట్. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి కనుక మనం ఈ పాఠాన్ని చెప్పగలిగితే దీనికి ఇంకోలా ఉంటుంది. కానీ తల్లి గర్భంలో చెప్పడం మనకి ఎక్క రాదుగా విద్య. మరి అంటే భాగవతంలో చాలా స్పష్టంగా చెప్తాడు, చాలా చాలా స్పష్టంగా చెప్తాడు. మీ పిల్లవాడు సైంటిస్ట్ అవ్వాలా? వాడి కన్నులు ఎలా ఉండాలి? వాడి జుట్టు ఎలా ఉండాలి? వాడి పొడుగు ఎంత ఉండాలి? వాడి ఐక్యూ ఎంత ఉండాలి? ఖచ్చితంగా ఇది తల్లి తండ్రి కుటుంబ సభ్యులు నిర్ణయించగలరు. మీరు ఊహిస్తున్నారా అది ఎంత పెద్ద సైన్స్? ఖచ్చితంగా చేయగలరు మీరు. నేను చాలా చోట్ల ఏదో నెలలోనో ఎనిమిదో నెలలోనో నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అప్పుడు ట్రై చేశాను. అసలు ఎప్పుడు ట్రై చేయాలి ఇది? పుస్తకం ముందు ట్రై చేయాలి. అయినా ఏడో నెలలో ఎనిమిదో నెలలో చేసినా కూడా వాళ్ళకి చెప్పి చూపిస్తే వాళ్ళకి అది కలిసి వచ్చేది. కానీ ఎంత భావం అందుకుంటుంది. మరి ఆ టైమ్స్ మళ్ళా మనం బయటకు తీసుకురావాలి అంటే మీరు ఎంత కష్టపడాలో అర్థం చేసుకోండి. కానీ కష్టపడటం మిగతా టైమ్స్ కంటే మంచిదోనా కాదా? రేణాపురికి ట్రైనింగ్ నాలుగు దగ్గర ఇచ్చాడు, తల్లిదండ్రులు ఉండడం ఇచ్చాడు, అభిమన్యుడికి చక్రవ్యూహం గురించి ఎప్పుడు చెప్పబడింది? తల్లిదండ్రులు చెప్పబడింది. 8 సంవత్సరాల క్రిందట బెంగళూరులో ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూశాను. న్యూరోలాజికల్ సైన్సెస్ ఒక విల్లు ఓపెన్ చేసుకున్నాం మేము. అందులో తల్లికి ఈ విధమైనటువంటి వాతావరణం కల్పిస్తాము అని. దాని తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఇంకట ఇది నేర్చుకుందాము చేద్దాము అనేటటువంటి విన్నప్పుడు బాగుంటుంది. కానీ ఆచరణ చెయ్యాలి అంటే ఎవరు ముందుకు రావట్లేదు. విధానం మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఈ రాబోయేటటువంటి ఈ సంవత్సరం లోపల కనుక తల్లి గ్రంథంలోనే మనము కొన్ని వేల మందికి విద్యను నేర్చగలిగితే ఏమవుతుందో మీరు ఊహించగలరు? కెన్ యూ ఇమాజిన్ వాట్ యూ హ్యాడ్ అయింది? కానీ దేశప్రేమ ఉంది, దేశభక్తి ఉంది అనేటటువంటి వాళ్ళు నోట్లోనే చెప్తున్నారు తప్ప మరి కష్టపడము మాట్లాడదు. కావాలి అందుకు చెప్తున్నాను. ఆ సీరియస్నెస్ కనుక మీరు తెచ్చుకోగలిగితే ఈ భాగవత మహాత్మ్యంలో చెప్పబడేటటువంటి మూడు విషయాలు ఇప్పుడు రాబోతున్నాయి. భక్తి, జ్ఞానము, వైరాగ్యం. ఈ మూడు పదాలు పూర్వకాలంలో ఒక విశేషమైనటువంటి వైజ్ఞానిక దృష్టికోణంతో చెప్పబడున్నాయి. ఈనాడు ఎవరికి భక్తి అంటే ఏంటో తెలీదు, శ్రద్ధ అంటే ఏంటో తెలియదు, విశ్వాసం అంటే ఏంటో తెలియదు. శ్రద్ధ లేదో విశ్వాసం, శ్రద్ధ అంటే శ్రద్ధ, శ్రద్ధ అంటే శ్రద్ధ. షేక్స్పియర్ అన్నట్టు చోట రోజ్ ఇన్ ది రోజ్ బికాజ్ ఇట్ ఇన్ ది రోజ్. అలాగే శ్రద్ధ ఇది శ్రద్ధ బికాజ్ ఇట్ ఈస్. ఇంతకు ఏమర్థమైందండి? నేను అర్థమైన శ్రద్ధ అంటే ఏంటో. అందువల్ల ఈ మొత్తము భాగవత మహాత్మ్యాన్ని మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే భారతీయమైనటువంటి మనకి విశేషమైనటువంటి ప్రయత్నాలు చేయక్కర్లేదు. ఎందుకంటే మన నిర్సులలో ఉండేది ఈనాటి ఉన్నటువంటి విద్య దాన్ని పోషించడం లేదు. ఎవరు దాని గురించి మాట్లాడటం లేదు. ఎలా జీవించాలో ఎవరు చెప్పడం లేదు. పేపర్లు తీసుకున్నారా మీరు? సైకిల్ కొనివ్వలేదని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటుంది. సైకిల్ కొనివ్వలేదు అయినా కూడా మనం ఇంతమంది ఉన్నా కూడా ఒక్కడికి భయం అయితేనే ఎక్కడికి వెళ్తున్నది ఇది ప్రపంచము, రేపు నా పిల్లవాడు కూడా అదే గతి పడుతుంది అనే ఐడియా రావటం లేదు. చాలా నిశ్చింతగా ఎందుకు జీవిస్తున్నావు అంటే ఆలోచన హీనలను కనుక వాడెవరో పేపర్లో ఆత్మహత్య చేసుకున్నాడు అని అనుకుంటున్నావు తప్ప మన చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళకి ఆత్మహత్య చేసుకునే ధైర్యం కూడా లేదు. నేను చూస్తున్న పిల్లలు అందుకు ఆవేదనలో చెప్తున్నాను. పెద్దలు అయి ఉండి మనము జీవితం మీద వాళ్ళకి శ్రద్ధ కానీ ప్రేమ కానీ కలిగించలేకపోతున్నాం. జీవితం ఒక బరువుగా ఉంటుంది తప్ప జీవితం ఒక ఉత్సవంగా ఉండలేదు. వినటానికి భయం చాలా మందికి మాటలు భయపడు. నేను చేస్తాను, నేను ఒకటే చెప్తాను, నీకు భయం ఒకటే ఉందో. కానీ సత్యాన్ని భరించలేనటువంటి వాడు అంటే సత్యాన్ని నేను చేయగలను. ఫ్యాక్ట్ స్పష్టంగా అర్థమవుతాయి. మెడిసిన్లో మీకు తెలుసు, డయాగ్నైజ్ అయిపోతే క్యూర్ అయిపోతుంది. ఇప్పుడు ఆ బాధ ఎందుకు వచ్చిందో అన్నది కనుక కారణం పట్టుకోగలిగితే మందిగా కలిసి డాక్టర్ లేకపోతే మందిగా లేదు. ఈనాడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల్లో జీవితేక్ష పోయింది అని మీరు గమనించుకుంటున్నారా? నోబడి వాంట్స్ టు లివ్. బతకాలి, ఈ ఉద్దేశం కోసం బతుకుతున్నాం మేము. బతి ఇది సాధిస్తామో నేను మీరు ఎందుకు బతుకుతున్నాం అంటే సావలేవు కనుక ఏంటి బతుకుతాం, ఎందుకు బతుకుతున్నాం? ఉంటే ఏదైనా లక్ష్యం ఉంది. ఎవరికైనా ఏదైనా లక్ష్యం ఉందా, ఉదరం భరిణో జీవ వరాక కూట రాసి. ఎందుకంటే ఈ చదువులో అన్ని కూడా కలిసి నింపుకోవడానికి. అంతకంటే గొప్ప చదువులు ఏవైనా ఉన్నాయా? జీవితం గురించి చెప్పేటటువంటి ఒక్క చదువు ఉందా? కానీ భాగవతం చెప్పడం లేదంటే ఎందుకు? మన భాగవతాలు ఉన్నాయి, రామాయణాలు ఉన్నాయి, మనం చదువుకుందాం, మన పిల్లలకి నేర్చుకుందాం. మనం ఇది ఈ భాగం మనం చదువుకోబోతున్నాం. అంటే నేను శ్లోకాలు చదవకుండా ముందు చెప్పేస్తున్నా, తర్వాత శ్లోకాలు చదివాం. మూడు శక్తులు ఉన్నాయి మన దగ్గర. మధ్యమైన శక్తి ఏంటి అంటే ఇచ్చాశక్తి. కోరిక అంటూ ఉండాలి ముందు, అది మనం పిల్లలకి నేర్పడం లేదు. కోరికంటే నేను లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి రోజుల్లో ఫస్ట్ డివిఎస్సి క్లాస్ ఫస్ట్ క్లాస్ తీసుకునేటప్పుడు నేను ఒక ప్రశ్న అడిగేవాడిని పిల్లలందరినీ, ఎందుకయ్యా మీరు ఎంపీఎస్సీలో జాయిన్ అయ్యారు? ప్రశ్న అర్థమైంది, ఏమడిగాను, ఎందుకయ్యా మీరు బిఎస్సీ ఫస్ట్ ఇయర్ ఎంపీఎస్సీ గ్రూప్లో జాయిన్ అయ్యారు? మెడిసిన్లోను ఇంజనీరింగ్లోను సీటు రాలేదు కనుక అది జవాబు. ఎందుకంటే చదవాలని కాదు, అక్కడ సీటు రాలేదు అంటే నీ ఇచ్చాశక్తి ఎంత బలహీనంగా ఉందో చూసుకోండి. నేను ఇంజనీర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, ఎన్ని పరిస్థితుల్లోనూ అయి తీరాలి అనే దమ్ము ఇప్పుడు తల్లిదండ్రులకి లేదు, కుటుంబానికి లేదు, ఇచ్చాశక్తి లేదు. జరిగితే ఓకే, జరగబోతు చూద్దాం. దాని గురించి మనం ఇవాళ చదువుకోబోతున్నాం, ఇచ్చాశక్తి గురించి చదువుకోబోతున్నాం. ఎలా సంకల్పం చేసుకోవాలి? ఒకవేళ నువ్వు సంకల్పం చేస్తుంటే ఆ సంకల్పం ఎలా నెరవేరాలి? ఒకసారి నేను సంకల్పం తీసుకున్న తర్వాత నేను అడ్జస్ట్ అవుతాను అంటే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇంకా అడ్జస్ట్మెంట్ అంటే ఇచ్చాశక్తి ఉన్నా సరిపోదు, ఇచ్చాశక్తితో పాటు జ్ఞానశక్తి ఉండాలి. ఆ కోరిక తీర్చుకోవటానికి ఎలా వెళ్ళాలి? జ్ఞానశక్తి ఉంటే సరిపోదు, క్రియాశక్తి ఉండాలి. ఈ మూడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పేది అది. ఇంకేదా వేదాంతం కాదు ఇదంతా కూడా. నువ్వు జీవించడంలో నువ్వు జీవించాలి అంటే ఈ మూడు శక్తులు ఉండాలి. ఈ మూడు శక్తులు అనేవి పెద్ద పెద్ద వాటికి కాదు, చిన్న చిన్న వాటికి కూడా కావాలి. సాంబారు చేసుకోవాలి, చిన్న కోరిక కదా. ఇంకొక వెంటీలు అన్ని సామాన్లు ఉన్నాయి, కానీ నీకు సాంబార్ చేసుకునే ఇచ్చ లేదనుకో, చేసుకుంటావా? ఇచ్చ ఉంది సాంబార్ చేసుకుందామని. ఎలా చేయాలో తెలియదు. ఏముంటుంది ఎలా చేయాలో తెలుసుకొని పథకం చేయలేదు. ఇంతకీ సాంబార్ వస్తుందో రాదా? రాదు సార్. ఏ విధంగా కూడా ఈ మూడు ఉండాలి కదే, ఇచ్చాశక్తి జ్ఞానశక్తి ఈ మూడు ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా నువ్వు అనుకున్నాను కదా, ఏ ఒక్కటి లేకపోయినా అది తెలుసుకోండి. నేను చెప్పింది కరెక్ట్ అవ్వడం కాదు, ఈ మూడు కలవాలి. ఈ మూడు కలిస్తేనే నీ కోరికలు తీరుతాయి. అంతేత మీరు ఏ కోరిక కోరుతున్నా అది జరగలేదు మాస్టర్ అంటే ఏమైంటుంది? ఇచ్చాశక్తిలో అయినా లోపం ఉండుతుంది, లేకపోతే జ్ఞానశక్తిలో అయినా లోపం ఉండుతుంది, లేకపోతే క్రియాశక్తిలో అయినా లోపం ఉండుతుంది. ఇది మూడు కలిసాక జరగకపోవటం అంటూ ఉంటుందా? అసంభవం. అది భాగవతం అని చెప్తుంది. మొత్తం 18,000 శ్లోకాలు మీకు ఏం చెప్తాయి అంటే ఎలా ఆలోచించాలి, ఏది కోరుకోవాలి, ఆ కోరికకి నువ్వు ఎలాగ క్రియ చేయాలి. కానీ భాగవతంలో వ్యాసుడి టైంలో ఈ ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అని పేర్లు లేవు. ఇచ్చాశక్తికి అప్పుడు పేరు ఏంటి అంటే భక్తి. భక్తి అంటే ఏంటో కూడా చాలామంది తెలియదు. విశ్వాసము, శ్రద్ధ, భక్తి, ఇది మూడు. మొదటిది విశ్వాసము. విశ్వాసము శ్రద్ధగా మారుతుంది, శ్రద్ధ భక్తిగా మారుతుంది. ఈ విశ్వాసాన్నే ఇచ్ఛాశక్తి అంటాం. అంటే ఇచ్ఛాశక్తి ఎక్కడికి మారాలి? శ్రద్ధగా మారాలి. శ్రద్ధ ఎక్కడికి మారాలి? ఎంత తేడా? సిగరెట్ తాగటం మానేయాలి. చాలా మంది నా దగ్గర గుర్తు వెళ్ళిపోయారు. ఒక పెద్ద రైటర్ ఒకతను నా దగ్గరికి వచ్చాక, ఆ వచ్చిన రోజు అతను బాగా తాగుడు అలవాటు, అతను పెద్ద రైటర్. అతను నా దగ్గరికి వచ్చాడు, మానేయాల మానేది మానేసి ఊరుకోవచ్చు కదా. ఒక పుస్తకం కూడా రాశాడు, నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన మానేయమన్నాడు, మానే. దాని తర్వాత అనేక మంది తాగుబోతు గారు వచ్చారు నా దగ్గరికి. మాస్టర్ మీరు ఒక్కసారి అనేయండి, నా స్వామ్యం పోయింది మానేయండి అన్న ఆవిడ మాలు. ఇంత పాయింట్ ఉన్నాయిందా? వాడు మానేశాడు కరెక్టే, నా దగ్గరికి వచ్చాక నేను వద్దాం కనుక మానేశాడు. అది అతను నమ్మకం, విశ్వాసం. అతను విశ్వాసం అది. మరి తర్వాత అడిగాడు, తర్వాత చాలాసార్లు అప్పుడు జరిగి అప్పుడు పదేళ్ళు అయ్యింటుంది. అప్పుడప్పుడు హైదరాబాద్లో ఆయన కలుస్తూ ఉంటాడు నన్ను. నేను అడుగుతూ ఉంటా, ఏమయ్యా? లేదండి మానేశా. ఆయనకి తెలుసున్న వాళ్ళందరూ వచ్చి మాస్టర్ ఒకసారి మీరు అనేయండి. నాదేం అనేస్తారు, మానేయండి. ఒక్కడ మానలేదు, ఆయన ఒక్కడే మానేది. ఇల్లు మీరు చెప్తున్నాను, నేను ఆచరణలో పెట్టలేనటువంటి జ్ఞానము, కానీ అది కరెక్ట్ అని నువ్వు నమ్ముతే విశ్వాసం అంట. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నన్ను అన్ని వైపు నుంచి చూస్తూ ఉంటాడు. మీరు ఇది ఒప్పుకుంటారో ఒకవేళ. మరి మనం చేసే అనేక అద్భుతమైన పనులు భగవంతుడు చూస్తూ ఉంటాడు అంటే చేయగలవా? మరి ఇంతకీ ఏది రైతు? ఒక పక్క మీరేమంటున్నారు, నేను విశ్వసిస్తున్నానండి భగవంతుడు సర్వాంతర్యాన్ని. భావం అర్థమవుతుంది. ఇది విశ్వాసం అంటే, విశ్వాసం అంటే ఏంటి? ఆ యాక్సెస్ బట్ ఐ ఓన్ ప్రాక్టీస్. నేను ఒప్పుకుంటా కానీ నేను ఆచరించు. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని నేను చెప్తాను కదా. సుమంగా మతయ్యారు ఎంత తెలివైన వాళ్ళు. అది తప్పు, ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా వదలలేకపోతున్నావు నువ్వు. అంతటి బలహీనుడు నా కోరికలు తీయటం లేదు అని ఏడుస్తాడు. మీకు లాజిక్ అర్థమవుతున్న జీవితంలో ఎక్కడ మనం మిస్ అవుతున్నాము అది కరెక్టే మాస్టారు. నాలుగైదు సంవత్సరాల కిందట డయాబెటిస్ ఉంది మాస్టారు మీకు అని డాక్టర్లు తెలియజేయాలి. రోజుకి 75 యూనిట్స్ ఇన్సులిన్ నా పిల్లలు తీసుకుంటున్నాను. రోజుకి 75 యూనిట్స్ ఇన్సులిన్, 4 డయాలిసిస్ మార్కర్లు, 4 మెటాఫార్మిన్ మార్కర్లు వేసుకుంటే ఫాస్టింగ్ షుగర్ 200లో ఉంది. అంటే ఈ కాలంలో అందరూ ఎవరు డయాబెటీస్ ఉన్న వాళ్ళే ఉంటుంటారు, ఇళ్ళలో డయాబెటీస్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకొంతకాలం ఇలాగే కనుక నడుస్తూ ఉంటే ప్రపంచం. అసలు డయాబెటీస్ లేకుండా ఎవరైనా పిల్లవాడు పుడితే వాళ్ళు పేపర్లో వేస్తారు, అదేంటో వీరికి డయాబెటీస్ లేదు కదా. మీరు చెప్పిన హాస్పిటల్కి కొంతమంది చెప్పి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ రోజు వరకు నేను డయాబెటీస్ కి మార్కర్లు వాడటం లేదు. ఎప్పుడైనా అర్హోపణ చేశాను అనుకోండి, అర్హోపణ అంటే తినకూడని ఆహారం తింటే గ్యారంటీ. తినకూడని ఆహారం తినడానికి నేను ఒక వంక కనిపెట్టాను. అదేంటంటే ఇన్ని చోట్లకి వెళ్తున్నాను, ఇన్ని చోట్లకి వెళ్తూ ఉంటే మరి ఆహారంలో మీరు కూడా చాలా మంచివాడు కనుక ఒప్పేసుకుంటారు. అదే మాస్టర్ కాయగూరలు పళ్ళు తింటానికి ఎక్కడ ఉంది స్పెషల్గా ఏదైనా వండి పెట్టాలి అంటే మరి కష్టం. పళ్ళు తింటానికి ఎక్కడ ఉంది తినచ్చు కదా, అదే రాష్ట్రం సరే తగ్గిపోయింది. తగ్గిపోయాక సమ్మర్లో వెళ్ళాను, ఒక నెలలో తగ్గిపోయింది. ఇంకో నెల అక్కడ బెంగళూరులో ఉన్నాను నేను. బెంగళూరు నుంచి వచ్చాక కాలేజీకి వచ్చాను. కాలేజీలో లంచ్ అవర్లో మేము టీ తాగటానికి వెళ్తున్నప్పుడు మాకు ఒక స్పెషల్ బ్యాచ్ ఉండేదన్నమాట. బ్యాచ్కి ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ ఒక బ్యాచ్గా వెళ్ళేవారు. వెళ్తే ఆ హోటల్ వాడు ఏం చేసేవాడు అంటే షుగర్ ఫ్రీ, అంటే షుగర్ వేయకుండా మాకు టీ ఇచ్చాడు. కొన్ని సమయంలో నేను వెళ్ళాను డయాబెటీస్ క్యూర్ అయితే వచ్చేసాను. నేను వాళ్ళతో పాటు వెళ్ళచ్చు మాస్టర్ చెప్పారు. నాకు అంటారు అంటే అదేంటి నువ్వు మా బ్యాచ్ కాదా అన్నారు. కాదయా మీ బ్యాచ్ కాదన్నారు. సరే ఆశ్చర్యించిన వాళ్ళకి తర్వాత మా బ్యాచ్ అంత అంటే డయాబెటిక్ బ్యాచ్ అన్నారు. వాళ్ళకి చెప్పారు ఇలా తున్నాను ఇలా తున్నాను ఇలా తున్నాను వేసుకోవడం ఎందుకు వాడకూడదు, మీరు వాడకూడదు, నేను జ్ఞానం మరి పెరిగి ఏమన్నాడో తెలుసా అంటే కానీ భద్రత ఎందుకు అంటే అంటే చింతపడి అంటే నేను ఒక ఉదాహరణగా ఉంది. ప్లస్ అనేక మంది ఉదాహరణ ఆహారం మార్చుకుంటే డయాబెటిక్స్ మనకు అర్థం లేదు. బయట నుంచి ప్రొఫెసర్గా నేను దాన్ని గ్యారెంటీ ఇస్తున్నాను. ఆహారం మార్చుకుంటే మీరు ఈ రోజు నుంచి డయాబెటిక్స్ మార్చేది మానేయవచ్చు. ఈ రోజు వరకు ఒక్కడు నా దగ్గరికి వచ్చి సరే మాస్టారు ఆహారం నేను తింటాను చెప్పండి అని అడగలే. ఎందుకంటే చెప్తే మళ్ళీ తినమంటానే కొన్ని భయం. అంతేత ఆకుకూరలో పళ్ళు తింటే డయాబెటిక్స్ తగ్గుతుంది అనే విశ్వాసం మీకు ఉంది అని ఆచరణ లేదు. ఆచరిస్తే శ్రద్ధ అంటే ఎలా అర్థమని అందుకే చెప్తున్నాను. విశ్వాసానికి శ్రద్ధకి తేడా ఏంటి అంటే విశ్వాసం అనేది ఉన్నప్పుడు నేను విశ్వసిస్తా పునర్జన్మ ఉన్నది అని భారతీయులు అందరూ విశ్వసిస్తారు పునర్జన్మ ఉన్నది అని కదా. మరి మీ పునర్జన్మ మీకు తెలుసా ఇరవై జన్మలో రాబోయేటటువంటి రోజులలో ఓ చిత్రమైనటువంటి పరిస్థితి జరగబోతుంది. అది కూడా పేపర్లో పడుతున్న 4-5 సంవత్సరాల్లో మీరు జాగ్రత్తగా గమనించుకోండి. అందుకని ఇంత ఓపెన్గా ఎందుకు చెప్తుందంటే మీలో విశ్వాసంతో పాటు శ్రద్ధ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, శ్రద్ధ అంటే ఆచరించగలిగే వాళ్ళు ఉంటే ఇదొక చమత్కారం జరగబోతుంది, మిరకల్ జరగబోతుంది. యూనివర్సిటీలో ఎన్ఏ ఎంఎస్సీ చదువుతున్నటువంటి పిల్లల దగ్గరికి ఆడపిల్ల దగ్గరికి అంటే 27-22 ఏళ్ళు ఉంటాయి. ఓ 300 ఏళ్ళు 350 ఏళ్ళు ఉన్నటువంటి ఒక ముసలివాడు వస్తాడు. కానీ ముసలివాడిని మనం ఎందుకు అంటున్నామంటే వాడికి 350 ఏళ్ళు ఉన్నాయి కనుక. అది 350 ఏళ్ళు ఉన్న వాడు ఇది కాదు ముసలివాళ్ళని ఉంటాడు, యువకుడుగానే ఉంటాడు. వచ్చి ఏమంటాడు అంటే అమ్మ నేను శరీరాన్ని వదలబోతున్నాను, నువ్వు నా తర్వాత జన్మలో తల్లిగా ఉంటావా అని అడుగుతాడు. చాలా జాగ్రత్త ఇదంతా భాగవతంలో వస్తుంది. మరి అలాంటి సమాజం మనం ఏర్పరచగలవా? భాగవతంలో ఉంది. విదేశాలలో 5 సంస్థల్లో ఇది జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి జీవిత విధానం ఏంటి, చెప్పినటువంటి జీవిత విధానం అర్థమవుతుందో ఒక ముసలవాడు చదువుకుంటూ ఉన్నటువంటి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను శరీరాన్ని వదలబోతున్నాను, నువ్వు నాకు తల్లిగా ఉంటావా? ఆవిడ ఒప్పుకుంటే వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్తాడు. ఆవిడ ఒప్పుకోలేదనుకో అప్పుడు ఏం చేస్తాడు? నన్ను పెళ్లి చేసుకోవాలని ఇప్పుడు పేపర్లో చదువుతున్నారు కదా, నన్ను ఎవడో ఎవడో మీరెట్లో ఎక్కడో మోటార్ సైకిల్ వెళ్తుంటే వచ్చి పిస్టల్ పెళ్లి చేశాడు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకోవాలి.
ఆంధ్రాలో కూడా ఒక ఏదో సంఘటన జరిగింది చూసాంటే నేను ప్రేమిస్తే పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తాడు ప్రేమ అదే అన్నమాట. తను ప్రేమ అన్నానో ఏమన్నానో మీరు నిర్ణయించుకున్నాను. అసలు ఒప్పుకోలేదనుకో ప్రేమ చేస్తాడు ఏం చెయ్యదు. ఇంకో అమ్మాయిని చెప్పు, ఇంకో ఊరితో సైతం అంటారు సరే అమ్మాయి ఒప్పుకుంది. ఒప్పుకున్నాక వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి ఒప్పుకుంది, ఇది నా అర్హతలో నెక్స్ట్ దశలో నేను ఈ విషయాన్ని నేర్చుకోబోతున్నాను. ఈ విషయానికి అనుకూలించబడేటటువంటి తండ్రి ఎక్కడ ఉన్నాడు చెప్పుకుంటారు. కంప్యూటర్ వేసి బతికే ఇంకా నిర్ణయాల మీద అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే. పూర్వకాలంలో మన పెళ్ళిళ్ళు అలా జరిగేది, సంస్కారాలు ఉండేది, పెద్దలు నిర్ణయించేవాళ్ళు, అది కూడా ఇష్టం వచ్చినట్టు ఏం నిర్ణయించేవాడు కాదు, జాతకాలు చూసేవాడు అని చూసేవాడు, ఇది ఇది కరెక్ట్గా ఉంటుంది అంటే జరిగేది. అంటే పూర్వకాలకు ఉన్నటువంటి ఆ అస్ట్రాలజికల్ ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ కాకుండా ఇప్పుడు జన్మల జ్ఞానంలో తల్లిదండ్రుల్ని వీడు నిర్ణయించుకుంటున్నాడు. నిర్ణయించుకున్నాక ఆ తల్లిదండ్రులు పెళ్లి అయిపోయాక ఇంకా వీడు బతికి ఉంటాడు, వీడు అంటే శరీరం అవ్వాలి, వీడు పెళ్లి అయిపోయింది అని తెలుసుకున్నాక నెక్స్ట్ బతుకులో మీరు నాకు ఈ విధమైనటువంటి సహాయం చేయాలి, నేను ఈ స్థితికి వెళ్ళబోతున్నాను అని తన యొక్క కొన్ని దానికి సహకరించేటటువంటి సామగ్రిని తల్లిదండ్రులకు ఇస్తాడు. చెత శరీరాన్ని వదిలేదు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఎప్పుడు పడితే ఎప్పుడు ఎలా పడితే అలా కాదు, వాడు ఏం అవ్వాలనుకుంటున్నాడో వాడు ఎప్పుడు పుట్టాలో నిర్ణయించుకుంటాడు. నిర్ణయించుకోవటానికి 10 నెలలు బ్యాక్ వచ్చి బ్యాక్ కలిపి దాన్ని గర్భాధార సంస్కారము అని పేరు అంటే అంతే అదే ఆ పుట్టబోయేటటువంటి ఆత్మ ఆ సంస్కారం దర్శించుకున్నప్పుడు అలా దిగుతుంది. ఇంకా దాని తర్వాత విచారణ సంస్కారం అదంతా కూడా దాన్ని తగినట్టు జరుగుతుంది, భావం అర్థమవుతుంది. ఇదంతా దేని గురించి చెప్తే వచ్చే నేను శ్రద్ధ గురించి చెప్తూ వస్తున్నాను. ఇచ్చాశక్తి ఏ తల్లిదండ్రులకి నువ్వు పుట్టాలి, రాబోయేటటువంటి భవిష్యత్తులో ఆ కాలంలో ఏ విద్య నేర్చుకుంటావు. కంప్యూటర్ 5-6 ఏళ్ళ పెట్టి కదా ప్రచారంలోకి వచ్చింది, కానీ ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకున్నటువంటి పిల్లలు మీకు తెలుసునో తెలియదో వాళ్ళకి పుట్టక ముందే తెలుస్తున్నాయి కంప్యూటర్ ఇంజనీర్స్ అవుతాం. ఆ విద్య మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళబోతున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు, అసలు ఊహించండి ఆ సమాజం ఎలా ఉంటుందో. ఈ సమాజం అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే శ్రద్ధ. శ్రద్ధ అంటే దేన్ని నువ్వు విశ్వసిస్తున్నావో దాన్ని ఆచరించడం. నువ్వు ఆచరిస్తే శ్రద్ధ ఉన్నట్టు, ఆచరించకపోతే గాయత్రీ మంత్రం చేసుకుంటే సద్బుద్ధి వస్తుంది, విశ్వాసం ఉంటుంది. మనం ఇచ్చేస్తున్నావా కొంచెం జాగ్రత్తగా ఈ మాట ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నాను అంటే విశ్వాసం కాదు ఇప్పుడు కావాల్సింది, ఆచరణ కావాలి, శ్రద్ధ కావాలి. మీరు ఆచరించడం లేకపోతే మీ వరకు మీరు ఏం చేసినా ఈనాటి దేశకాల పరిస్థితుల్లో మనం అందరం కూడా దేశద్రోహులమే గుర్తుంచుకోండి. తెలిసి ఆచరించకపోతే చాలా తప్పు కదా. యాక్సిడెంట్ జరిగింది, నేను వెళ్తున్నాను, ఒక డాక్టర్ వెళ్తున్నాడు, నాకు వైద్యం రాదు, నేను అలా వెళ్ళిపోతే తప్పు లేదు. కానీ యాక్సిడెంట్ అయ్యాక వాడికి సహాయం చేయగలిగేటటువంటి జ్ఞానం ఉన్నటువంటి డాక్టర్ వాడికి సహాయపడకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు వైద్యం చేయడానికి తప్పే కదా. అంటే ఈ విద్య మన దగ్గర ఉండే భారతదేశంలో మొత్తము మానవ జాతి మంటలు అంతుకుపోతూ ఉంటే ఎక్కడ సుఖం లేదు, శాంతి లేదు, ఎవరికి లేదు. కానీ ఆ శాంతి ఇవ్వగలిగేటటువంటి విద్య మన ముందు పెట్టుకుని నేను విశ్వసిస్తాను అంటే ఎక్కడ నువ్వు విశ్వసించకూడదు ఏం చేయాలి ఆచరించే తను ఏమన్నాను ఈ ఆచరణ డూఆర్ డైట్ అనేది పెట్టే భక్తి అంటాం శ్రద్ధకి భక్తికి తేడా అర్థమైందా సాధిస్తే సాధిస్తా సాధించకపోతే అంటే నేను అనుకున్నటువంటి కోరికను నెరవేర్చడం లేకపోయాను అంటే ఏం జరిగి ఉండాలి నేను శరీరం అదే ఉండాలి లేకపోతే జరగాలి ఆ పట్టుదల ఎప్పుడు వస్తుందో దాన్ని భక్తి అంటాం ఇక్కడ విశ్వాసం అన్నా శ్రద్ధ అన్నా భక్తి అన్నా ఒకటే మీరు విశ్వాసం నుంచి ఎక్కడికి లేవాలి శ్రద్ధకి వెళ్ళాలి ఈ మొత్తాన్ని సాయి యొక్క చరిత్ర మీలో ఈ శ్రద్ధను పెంపొందించడానికి ఆయన చేసేటటువంటి హెస్ట్ అందుకే అక్కడ శ్రద్ధ సబుది ఈ రెండు చట్టం శ్రద్ధ ఉన్నాక ఓపిక ఉండాలి శ్రద్ధ ఆచరణ వస్తే సరిపోదు రోజు ఆచరించాలి మంచి పని ఒకరోజు చేసి వదిలేస్తాం అనుకో శ్రద్ధ అంటూ రోజు ఆచరిస్తూ ఉంటే శ్రద్ధ అంటాం ఆ ఆచరించడానికి ఏం కావాలి సబుడి కావాలి ఇదంతా కలిపి ఏమని చెప్పాను నేను ఇచ్ఛాశక్తి అన్నా భాగవతంలో ఏమని చెప్పబడింది దానికి భక్తి అని చెప్పబడింది గుర్తుంచుకోండి ఎందుకంటే దీని తర్వాత శ్లోకాలలో భక్తి జ్ఞానము వైరాగ్యము అనే మాటలు వస్తాయి కానీ జ్ఞానము వైరాగ్యము అంటే మనకి ఎలర్జీ కదా అంతటా ఎలర్జీ పోగొట్టడానికి మోడర్న్ సైకాలజీలో వాడేటటువంటి మాటలు నేను మీకు చెప్తున్నాను ఇచ్ఛాశక్తి దాని తర్వాత జ్ఞానశక్తి జ్ఞానశక్తి ఎంత అర్థమైంది కదా హౌ టు డూ దీని తర్వాత ఏంటి క్రియాశక్తి వైరాగ్యము అనేటటువంటిది క్రియాశక్తికి భాగవతంలో వాడినటువంటి మాట మీలో చాలా మందికి అనుమానం రావచ్చు వైరాగ్యము క్రియాశక్తికి సంబంధం ఏమిటి అని సాయంత్రం ఆ రోజు ఉంది గజిని సినిమాకి వెళ్దామా గజిని ఏమంటారు పక్కన ఆడుకుంటే గజిని సినిమాకి వెళ్దామా లేకపోతే గోష్ఠానంలో జరిగేటటువంటి భాగవతం క్లాసుకి రావాలా ఈ రావటం అనేది క్రియాయే కదా గజిని మీద వైరాగ్యం ఉంటే మీరు ఇక్కడ ఉంటారు దీని మీద వైరాగ్యం ఉంటే ఇక్కడ ఇక్కడ వైరాగ్యం ఏం తెలుగుతుంది మీ క్రియాశక్తిని తెలుసు ఇక్కడ వైరాగ్యము అన్నా క్రియాశక్తి అన్నా ఒకటే చదువుకోవాలి అంటే పిల్లవాడికి ఖచ్చితంగా టీవీ ముందు కూర్చోడు చదువుకోవాలని ఉంది కానీ టీవీ ముందు కూర్చున్నాడు అంటే అర్థమైంది చదువు మీద వైరాగ్యం ఉందన్నమాట ఉన్నా కదా ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి మనం చాలా ఈజీగా మనల్ని మనం మోసగించుకుంటాం నాలో చాలా మంది అడుగుతూ ఉంటారు దీంట్లో కూడా చాలాసార్లు చెప్పుకుంటాను ఇక్కడ కూడా చాలా మందికి మాస్టర్ అదేంటో మంత్రజపాన్ని కూర్చుంటే మనసు 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే ఈ లోపల కూడా వెళ్ళిపోతుంది ఒక్కడు మాస్టారు నేను సినిమాకి వెళ్ళాలని ఉంది 3 గంటల చేసి నేను కూర్చోలేను అని అన్నా నాతో ఒక్కడు లేదు అక్కడ కూర్చోగలరు అంటే మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నట్టే మీకు ఇష్టం లేదు కనుక చెప్పండి కూర్చోలేదు అసలు ఇష్టం ఉంది కనుక కూర్చున్నారు నన్ను ఎందుకు మోసం చేయడానికి ప్రయత్నిస్తారు లేదే మోసకూడదు నా మీద మీకు నమ్మకం ఉంది మీరు ఖచ్చితమైన మార్గం చూపిస్తాడు అంటే స్పష్టంగా మీ మొహం మీదే చెప్తాను మీకు ఇష్టం లేక చేయలేదు ఏమో మీరంతా నాకు ఎందుకు ఇంకా సంబంధం నాకు ఇష్టం లేదు నేను అదైతే జపం ముందు కూర్చుంటే మనసు నిలకడగా లేదు అంటే వాళ్ళు కూడా ఆనందంగా పాపం మాస్టారికి అంటే ఇక్కడ మీకు మీరు ఏదైనా ఒక పని చేయలేకపోతే అది ఎందుకు చేయలేకపోతున్నారు అర్థం చేసుకోవడం మీకు ఇష్టం లేదు కనుక అంటే ఎప్పుడు కూడా మాట్లాడి జాగ్రత్తగా వాడండి నేను చేయలేకపోయాను అందువల్ల అనకండి ఇరవై తాగాల ముందు నాన్న వాళ్ళు అందరూ ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తాడు కదా అంటే అతనికి మీకు ఇష్టమైనటువంటి పని ఉంటే ఎలా అయినా చేసుకోవాలి నేను చదువుతున్నాను మాట్లాడే కూర్చుండటం లేదు. తల్లిదండ్రులు కూడా నేను చూస్తున్నాను కదండి, వాళ్ళ పుస్తకం ముందేసి చూస్తుంటే ఏది చూస్తుండటం లేదు. గవాస్కర్ సెంచరీ ఎప్పుడు పుట్టాడో అడిగేది చెప్పండి. ఇందుకు ఇష్టం ఉంటుంది అంతేట మనసు పెద్ద నచ్చ చెప్పుకోండి. పిల్లలైనా పెద్దలైనా నేను ఏదైనా ఒక పని ఎందుకు చేయలేకపోతున్నాను అంటే నాకు ఇష్టం లేదు కనుక చేయలేకపోతున్నాను. అందులో ఈ కాలంలో ఇటువంటి కాలంలో అంటే చాలా ఆంక్షలు ఉండేవి, రెస్ట్రిక్షన్స్ ఉండేవి, సొసైటీ రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇంతట కొన్ని పనులు మనం చేద్దాం అనుకున్నా కూడా చేయలేకపోవచ్చు. ఇప్పుడే ఇంత రెస్ట్రిక్షన్స్ ఏం లేదు. ఒకటే ఒక రెస్ట్రిక్షన్ ఏంటి అంటే ఇష్టం లేకపోవచ్చు. అంటే ఈసారి ఎప్పుడైనా మీరు జపానీ కూర్చున్నప్పుడు మీరు కూర్చో లేకపోతే మీరు ఏం చెప్పుకోవాలి, ఇష్టం లేదు కనుక చేయలేకపోతున్నాను. మరి ఏం చేయాలి అప్పుడు ఎవరి ముందు కూర్చోడే? నాలుగు రోజులు కూర్చుంటే అది అలవాటు అంతే తప్ప నాకు స్మితం లేదు అనే మాట అవానండి. భాగవతం క్లాసుల్లో ఇది నేర్చుకున్నా కాదు, ఏ పని మీరు చేయలేకపోయినా ఎందుకు చేయలేకపోతున్నారు? ఇష్టం లేదు కంటే చేయలేకపోతున్నారంటే ఇష్టం ఉంటే ఏ పనైనా చేయదు. అందులో ఈ కాలంలో చాలా ఈజీగా చేసుకోవచ్చో ఇది తెలుసుకోండి. ఇంతేగా ఈ మూడు నంపి ఈ భాగవతం చివరి వరకు వస్తూ ఉంటాయి. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అది గుర్తించండి. తరుణీ ప్రభుదాకే శాలకో బుద్ధిదాయక కన్యా విక్రే లోభేన దంపతీకల్పకం ఆశ్రమాయ నిరుద్ధాధాని దేవతాయత్ర నష్టాని భూమిక నయోగీ నైవ సిద్ధో వా నజ్ఞానీ సత్ప్రియో నర కలిదావానలేనాద్యా సాధనం భద్మతాం గతం. ఒక యోగి కాని, ఒక సిద్ధుడు కాని, ఒక ధ్యాని కాని, ఒక సత్కర్మను చేసేటటువంటి వ్యక్తి ఈ కాలంలో కనిపించటం లేదు. భాగవతంలో చెప్పినటువంటి ఆ నాలుగు వ్యక్తులు సమాజానికి పునాదులు. సమాజం ఎవరి మీదైనా ఆధారపడి ఉన్నది అంటే ఈ నలుగురి మీద ఆధారపడి ఉంటుంది. అందులో ఈ యోగులు సిద్ధులు చేసేటటువంటి పని మనకు తెలియదు. ఉదాహరణకి రామకృష్ణ పరమహంస శ్రీ అరవిందో రమణ మహర్షి ఈ ముగ్గురు మీరు తెలుస్తారు. రామకృష్ణ పరమహంస ఎవరు అంటే కాళికాదేవి భక్తుడు, ఎక్కడో దక్షిణేశ్వరంలో ఉండేవాడు భక్తుడు, వైరాగ్యము సమాజాన్ని వదిలేసినటువంటి వాడు. అరవిందో ఆయన చాలా గొప్పవాడే, భారతదేశ స్వాతంత్రానికి చాలా పాటుపడ్డాడు. ఒక బాంబు కేసులో ఇరుక్కున్న తర్వాత కొన్ని విశేషమైనటువంటి పరిస్థితుల్లో ఆయన పాండిచ్చేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక మళ్ళీ సమాజంలోకి రాలేదు. ఆయన పాండిచ్చేరిలోనే కూర్చుని ఉన్నాడు, మహాయోగిగా మారిపోయాడు. అప్పుడు అరవిందో గురించి బ్రిటిషర్స్ ఏం రాసేవాళ్ళు అంటే ద ఓన్లీ డేంజరస్ మ్యాన్ ఇన్ ఇండియా ఇస్ అరవిందో. అంత క్రికెట్ పదివేల మంది స్టూడెంట్స్కి తుపాతులు ఇచ్చి బ్రిటిషర్స్ ఉన్న టైంలో అండర్గ్రౌండ్లో ఆ మిలిటరీని తయారు చేశారు అరవిందో. 10,000 మంది స్టూడెంట్స్ ఆచారం అంటే అంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు అర్థం చేసుకోండి. అంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి సడన్ గా ఏమైపోయింది, జైలు నుంచి బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పాండిచ్చేరి వెళ్ళిపోయి ఒక సాధనలో ఉంది. రమణి ఏదో క్లాస్ 8వ క్లాస్ చదువుతున్నాడు. సడన్ గా చనిపోతే ఏమవుతుంది అనే ఒక భయం పట్టుకుంది. తెలుసు కదా రమణ మహర్షి అరుణాచలానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మౌనంగా 10-12 ఏళ్ళు ఉన్నారు. దాని తర్వాత కూడా ఆయన ఏం ఎక్కువ మాట్లాడలేదు. ఎవరు వస్తూ ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు, ఇది మనకు తెలిసినటువంటి తెలుసు.
కానీ నేను దాంత లోతుగా కనుక రామకృష్ణ పరమహంస అరవిందో రమణ మహర్షి చరిత్రలు చదివితే ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వారు దాని తర్వాత ఈనాడు జరుగుతున్న అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సామాజిక రాజనీతిక ఆర్థిక మార్పులకి వాళ్లే మూల కారణం రామకృష్ణ పరమహంస అరవిందో తెలియదు మనకి. ఇంకేత బయటకు ఏం కనిపిస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ రచనలు కనుక మీరు చాలా లోతుగా చదివితే వాళ్ళే రాస్తున్నారు ఇదంతా కూడా మేము ఇది చేశాము అని అక్కలకోటి మహారాజ్ పేరున్నారు కదా మీరు విశ్వస్థాయి యొక్క సమకాలికులు వాళ్ళిద్దరూ ఒకే స్థాయి వ్యక్తులు అని చాలా మంది నమ్మకం నా నమ్మకం కూడా అది నా విశ్వాసం కాదు నా శ్రద్ధ. ఆయన అక్కలకోటి మహారాజ్ ఏం చేసేవాళ్ళు అంటే అక్కలకోటి దగ్గర ఒక జమీందారు ఉండేవాళ్ళు ఒక రాజు రాజుగారి భవనాల్లో పూర్వకాలంలో ఏమున్నారంటే కోట మీద నాలుగైదు వేసుల సిరంగులు ఉండేవి. ఆ కాలంలో ఇది చాలా పెద్ద గొప్ప యుద్ధానికి ఈ ఊరు బయట ఉన్నటువంటి వటవృక్షం దగ్గర నుంచి అక్కలకోటి మహారాజుని ఆ రాజుగారు తన మందిరానికి రమ్మనేవాడు వెళ్ళేవాడు వెళ్ళి ఏం చేసేవాడు ఆ కోట మీద గోడ మీద పెట్టి సిరంగిలో తల పెట్టి తీస్తూ ఉండేవాడు తల పెట్టి తీస్తూ ఉండేవాడు. ఏం చేస్తున్నావు అంటే స్వాతంత్ర సమర యోధుల్ని తయారు చేస్తున్నాను అన్నాడు. ఇంతట ఈ స్వాతంత్ర సమర యోధులు ఈ పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా ఆ కాలంలో అంతంత త్యాగాలు చేయగలగటానికి అసలు కారణం ఏంటి అంటే ఈ సిద్ధులు ఈ యోగులు అది ఇక్కడ చెప్తున్నాడు నయోగి నైవ సిద్ధోవ. ఇది సూక్ష్మ జగత్తులో ఈ మహానుభావులు తయారు చేసినటువంటి వరదాలు దాన్ని ఎవరు ఉపయోగించుకుంటారు జ్ఞాని క్షత్రియ. జ్ఞాని అంటే అంటే ఓ మంచి పనిని చేయగలగటానికి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు క్షత్రియ ఇది మంచిది దేశం కోసం నేను ప్రాణం భగత్ సింగ్ అలాంటి వాళ్ళకి పెద్ద జ్ఞానం అది ఏం లేదు ఏముంది వాళ్ళకి ఆ చిన్న వయస్సులో ఇది ఒక మంచిదని గాంధీ గారు లాంటి వాళ్ళు వాళ్ళు కూడా దేశానికి ప్రాణం ఇచ్చేయడం మంచిది అన్నాడు ఒక క్షత్రియ చేశారు వాళ్ళు ప్రాణం ఇచ్చేసారు. ఈ నాలుగు రకాలైనటువంటి వాళ్ళు కూడా కలి దావానలే నాద్య శాసనం ధర్మకాంగతం ఇప్పుడు వాళ్ళు కనిపించటం లేదు. యోగులు సిద్ధులు ఈనాడు ఉన్నారు హిమాలయాల్లో ఈనాటికి ఉన్నారు కానీ వాళ్ళు పంపించేటటువంటి ఆ తరంగాలను పట్టుకుని దానికి తగినటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు దానికి తగినటువంటి సక్రియ చేసేటటువంటి వాళ్ళు ఈనాడు లేదు. ఇది ఎవడు ఎవరికి చెప్తున్నారో మీరు కథ గుర్తుందా సనకాదుకులకు నారదుడు చెప్తున్నాడు నేను భూలోకానికి వెళ్ళాను ఇదిలా పరిస్థితి అని అట్టశూల జనపద శివశూల భుయాదయ కామిన్యంకే చూలిన్య సంభవంతి కళానిహ. ఈ కలికాలంలో మూడు రకాలైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి అన్నాడు. మొట్టమొదటి ఏం చెప్పాడు అంటే అట్టశూల అట్టశూల అంటే అన్నాన్ని అమ్ముకుంటారు. మూడోది ఏంటి శివశూల భగవద్భక్తిని అమ్ముకుంటారు. నాలుగోది కామిన్య కేశశూలిన్య ఆడవాళ్ళు ఏం చేస్తారు అంటే దుట్టు నమ్ముకుంటారు అని. ఇక్కడ ఈ మూడు పదాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పైకి చెప్పినటువంటి సులభంగా అది కాదు అమ్మ అమ్ముకోవటం. రెండోది ఏంటి భక్తి నమ్ముకోవటం. మూడోది దుట్టు నమ్ముకోవటం కేశశూలి. ఈ మూడు రకాలైనటువంటి మానసిక స్థితి కలిగినటువంటి వ్యక్తులకు చూస్తున్నాడు. అది మనం చివరిలోకి చెప్తాను. చివరిలోకి ఇంకోటి ఏదో చెప్తానన్నాను కానీ అది మర్చిపోతాను నేను ఇంకా దాన్ని గుర్తు చేయను నేను మీకు మీరు గుర్తుంటే అడగండి ఇప్పుడు చెప్పదు. దాని తర్వాత ఈ మూడు కూడా చివరి రోజు మాట్లాడుకుందాం మనం. అట్టచూల అట్టచూల అంటే అన్నాన్ని అమ్ముకోవటం. ఇంకొకటి ఏంటి శివచూల శివచూల అంటే భక్తులు అమ్ముకోవటం. కేశచూల అంటే జుట్టును అమ్ముకోవటం. ఇది కలి కలలు కలికాలంలో జరుగుతుంది అన్నాడు. ఏం పశ్యంతల్ వేదోషాం పదే తన్మద నిమ్మహం యామునం పదమాపన్నో ఎత్ర నిలాహ నేరవు.
ఇలాగే ఈ కలిదోషాన్ని చూస్తూ ఉభయ గ్రహాన్ని చూడటానికి వచ్చినటువంటి నేను చాలా బాధతో యమునా నది ఒడ్డుకు వచ్చాను. ఆ యమునా నది ఒడ్డున ఏం జరిగింది అంటే తత్ర లీల హరే రఘు హరి యొక్క లీల జరిగినటువంటి స్థలం. ఎప్పుడు? ద్వాపరయుగంలో. ద్వాపరయుగంలో యమునా నది ఒడ్డున కృష్ణుడి యొక్క లీలలు జరిగినటువంటి క్షేత్రానికి వెతుక్కుంటూ వచ్చాను. తత్రాశ్చర్యం మయా దృష్టం శ్రూయతాం తన్ను నీశ్వరా ఏకాపితరిణి తత్ర నిషన్నాసన్న మాదిక. అక్కడ యమునా నది ఒడ్డున ఒక విచిత్రం చూశాను నేను. ఒక అందమైనటువంటి యువతి, యవనంలో ఉన్నటువంటి యువతి చాలా బాధతో కూర్చుని ఉన్నది. వృద్ధౌ ద్రౌపదితో పార్శ్వే నిత్య సంతాప చేతనౌ శుశ్రూషవంతి ప్రబోధంతి హృదయతయో పుర. ఆయన దగ్గర ఇద్దరు కోమాలో ఉన్నటువంటి ముసలి వాళ్ళు. ఈవిడ ఎలా ఉంది? యువతి. ఆవిడ కాళ్ళ దగ్గర ఎవరున్నారు? ఇద్దరు ముసలివాళ్ళు, మామూలు ముసలివాళ్ళు కాదు, కోమాలో ఉన్నటువంటి ముసలివాళ్ళు. వాళ్ళని చూస్తే ఈవిడ ఏడుస్తుంది, శుశ్వాస నిశ్వాస చేసుకుంటూ బాధపడుతోంది. దశ దక్షుడి నిచ్చంతి దర్శికారం నిజం వపు విద్యమానాశ్రీ నిర్బోధ్యమానామహుర్గో. అది ఇప్పుడు చూస్తుంది ఆ యువతి, నన్ను రక్షించేవాడు ఎవడైనా ఉన్నాడా, నా బాధను తీర్చేటటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా. ఆవిడకి 100 మంది స్త్రీలు కృష్ణ కళలు బట్టి విసురుతూ బాధపడదు అని ఓటాలి. ఆ స్త్రీ కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ క్షీణ భాగవతంలో 12 స్కంధాల్లో కూడా మనం ఉపయోగించుకోవాల్సి వస్తుంది. భాగవతంలో 12 స్కంధాలు ఉన్నాయంటే 12 చాప్టర్లు ఉన్నాయి. ప్రతి చాప్టర్కి ఇది ఫస్ట్ సీన్ అనమాట, ఓపెనింగ్ సీన్. ఇంత ఓపెనింగ్ సీన్ యమునా నది ప్రవేశిస్తుంది. యమునా నది ఒడ్డున ఒక యువతి, ఇద్దరు ముసల వాళ్ళు కోమాలో ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకుని వాళ్ళని చూస్తూ నా బాధ తీర్చగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా అని పరిగణి చూస్తూ చేస్తుంది. ఆవిడకి ఎవరు సేవ చేస్తున్నారు? 100 మంది యువతులు సేవ చేస్తున్నారు ఇచ్చిన కథ పెట్టి విషయంతో ఏడవండి అని ఓదారిస్తున్నారు. దృష్వా దూరాగత శోహం కౌటికేన తదంతికం మాం దృష్వా చోకిత బాల విహ్వలా చాప్రదేని. దూరం నుంచి చూపించారా చుట్టూ నేను దగ్గరికి వెళ్ళాను. నేనని ఎవరు అంటున్నారు? నారదుడు అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? అది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఎవరు ఎవరితో చెప్తున్నారు అన్నది మాత్రం మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇంత నారదుడు ఈ దృశ్యాన్ని నేను చూసి కుతూహలంతో అక్కడికి వెళ్ళాను. తను అక్కడికి వెళ్ళేసరికల్లా ఆ యువతి నిలిచింది. బాధోవాచ భో భో సాధో క్షణం తిష్టా మచ్చింతామతి నాశయ దర్శనం తమ లోకస్య సర్వభాగహరం పరం. హే సాధు నారద, ఒక్క నిమిషం నా దగ్గర ఉండు, మహాత్ముల దర్శనము అన్ని బాధల్ని తీసేస్తుంది. నేను మీకు మొదటి రోజు పెట్టాను, ఎప్పుడైనా చెప్పానా కదా, ఇక్కడ చెప్పానా, ఇక్కడ చెప్పాను లేదు చెప్పలేదా, సాధు దర్శనం ఎంత మంచిదో. ఎప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను, భయ్య భాగవతం క్లాసులో ఈ ఒక్కటి మీకు ఆచరించిన శ్రద్ధగా మీ జీవితాలలో చాలా మంచి మార్పులు వస్తాయి. ఊరికి ఎవరైనా మహాత్ముడు వస్తారు అని తెలిస్తే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేస్తారు, ఎవరైనా కావాలి. కాదండి, ఆయన నేను చూడకూడదండి, మహాత్ముడు వచ్చాడో తెలిస్తే ఏం చేయాలి మీరు? ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు మహాత్ముడి యొక్క దర్శనంతో ఏమవుతుందో అన్న దానికి పురాణాల్లో ఒక కథ ఉంది. నారద మహర్షి మహాత్ముడి దర్శనం ఎలాగా ఫలిస్తుంది అని విష్ణువుని అడిగితే నారదుడు నివసిస్తాడు అంటే అప్పుడే ప్రసరిస్తున్నటువంటి అనేక జంతువుల దగ్గరికి నారదుని పంపిస్తాడు. నారదుని చూడగానే ఆ ప్రసరించినటువంటి ఆ బిడ్డ అంటే జంతువు యొక్క శిశువు చనిపోతుంది. ఇలాగో 20-30 సార్లు జరిగాక
నారదుడు ఫేమస్ అయిపోతాడు. నారదుడు ఎవరిని చూస్తే ఆ పిల్లవాడు. అటువంటి పరిస్థితుల్లో విష్ణువు ఏమంటాడు అంటే, ఆ ఫలానా రాజ్యంలో లేక లేక ఒక రాజుతో ఒక పిల్లవాడు పుట్టబోతున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళాను, ఇప్పటికే నేను ఫేమస్ అయిపోయాను, ఆ రాజుగారి దగ్గరికి వెళ్తే నా తల తీసేస్తాడు, వాడు రానివ్వడం నన్ను, నేను చెప్పాను చెప్పంటాడు. కానీ వెళ్తాడు భయంతో. రాజుగారి తెలిసిపోయింది కదా నారదుడు వస్తే ఏమవుతుందో, నేను రానివ్వను అంటాడు. రాజు విష్ణు చెప్పాడు, మరి విష్ణు చెప్పాక రాజు మాత్రం ఏం చెప్తాను, సరే రా అంటాడు. ఆమె ప్రసవిస్తూ ఆ అప్పుడే పుట్టిన యువరాజు మగపిల్లవాడు నారదుడికి నమస్కరించి, నీ వల్ల కదా నాకు జన్మ వచ్చింది అంటాడు. ఏం జరిగింది, ఈ రోజంతా చెప్పాడు కదా విష్ణువు ఆ జంతువు దగ్గరికి వెళ్ళు, ఆ జంతువు దగ్గరికి వెళ్ళు, ఆ జంతువు దగ్గరికి వెళ్ళు, అదే ఆత్మ జంతియోగిలో ఉన్నప్పుడు నారదుడి జంతువులు కానీ చెప్పిపోయింది, చెప్పిపోయాక నెక్స్ట్ అయ్యాం నెక్స్ట్ అయ్యాం నెక్స్ట్ అయ్యాం నెక్స్ట్ అయ్యాం జన్మిడికి చివరికి ఆ మహాపురుష దర్శనం వల్ల ఎక్కడికి వెళ్ళగలిగాడు. మహాపురుషుల దర్శనం జన్మ యొక్క యోనినే మార్చగలిగితే మన జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఎంతలా మారుస్తుందో మీరు ఊహించలేరు. ఇక్కడే మనకి చాలా దగ్గర ఇంత అద్భుతమైనటువంటి స్వరూపము కలిగినటువంటి ఒక అవతార మూర్తి జన్మించి వెళ్ళిపోయింది మనం గుర్తించను. గిల్లేనగుడిలో గిల్లేనగుడి అమ్మ కథ మీరు చదివితే ఆవిడ తల్లి గర్భంలో పడి బయటకు వచ్చే 10 నెలల లోపల 28 మంది వృద్ధ ఆ కుటుంబంలో ప్లస్ అనేక జంతువులు ఆమెను చూసి దర్శించి చనిపోయాయి. ఆమె యొక్క ఆ దివ్యత్వాన్ని తెలియక ఇదే ఇలా ఉన్నాం మనం అంతా. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఇక్కడికి పెద్ద దూరమే కాదనుకుంటా. వెళ్ళగలిగితే ప్రతి పూర్ణ నుంచి వెళ్ళండి, అంతకంటే నేను ఏం చెప్పను. మీరు వెళ్తారా నాకెక్కడికి వచ్చింది అంటారు, యాజ్ యూజువల్. నేను చెప్పినా మీకు విశ్వాసం అయితే ఉందండి, మీరు చాలా కరెక్ట్గా చెప్తున్నారు, అవి చాలా గొప్పది మాకు ఏం లేదు శ్రద్ధ లేదు, మరి శ్రద్ధ లేకపోతే ఏం చేస్తాను. అంచేత భోభో సాధో క్షణం తీసుక దక్షింతామతి నాశయ దర్శనం తవ లోకస్య సర్వాధార హరం. మహాత్ముల దర్శనం ఎప్పుడు కూడా పాప నివృత్తి చేస్తుంది కనుక, పాపం వల్లే బాధలు ఉంటాయి కనుక నేను బాధపడుతున్నాను, నువ్వు కాస్తావు. బహుధాతో వాక్యేన దుఃఖ శాంతిర్భవిష్యతి యదా భాగ్యం భరే భూరి భవతో దర్శనం కదా. నీ దర్శనం వల్ల నా దుఃఖం పోవచ్చు. నారదువాచ కాశిప్తం కావ్యమౌచేమ నార్య పద్మలోచన వరదేవి సవిష్కారం సత్య దుఃఖస్య కారణం. ఇప్పుడు నారదుడు ఏమన్నా అంటే, దేవి నీ బాధ కారణం ఏంటో చెప్పు. బాలోవాచ అహం భక్తి విఖ్యాత ఇమౌ మేతన యోమతో జ్ఞాన వైరాగ్య నామానో కాలయోగేన జర్జనో. ఆ మాట్లాడితే కదా భక్తి జ్ఞానము వైరాగ్యం. ఏం చెప్తుంది ఆ అమ్మాయి, నేను భక్తిని. భక్తి అంటే ఏంటి, భక్తి అంటే ఏమనుకుంటున్నామో విశ్వాసం. నేను భక్తిని, ఈ ముసలి వాళ్ళు ఉన్నారే వీళ్ళిద్దరూ నా పిల్లలు కొడుకులు, వాళ్ళ పేర్లేండి ధ్యాన వైరాగ్య నామానం. వీళ్ళు ధ్యానము వైరాగ్యము అని పేరున్నారు. కాలయోగేన జరిగారు, ఈ కాల ప్రభావం ముసలాళ్ళు అయిపోయారు. అంటే ఇచ్చాశక్తి అయితే బలంగానే ఉంది, మిగతా రెండు శక్తులు జ్ఞానము వైరాగ్యము బలంగా లేవు. జ్ఞానము వైరాగ్యము అంటే మనసులో గుర్తుంచుకోండి, అష్టమానం నేను మీకు చెప్పక్కర్లేదు కదా. జ్ఞానము వైరాగ్యము అంటే క్రియాశక్తి జ్ఞానశక్తి. ఇందాకే నేను చెప్పాను ఇంజనీరింగ్ చదవాలని ఉంది, ఇచ్చ ఉంది, కానీ దేనికి ఎందుకు అయ్యాడు, సీటు రాలేదు కదా. అంటే ఏంటి, సీటు ఎలా తెచ్చుకోవాలో జ్ఞానం లేదు, సీటు తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి క్రియాశక్తి. అంతే ఇచ్చాశక్తి క్రియ, ఇచ్చాశక్తి కోరిక అయితే ఉంది కానీ జ్ఞాన వైరాగ్యాలు లేవు కనుక నీ కోరికలు ఫలించటం లేదు. జ్ఞాన వైరాగ్యాలు ఓపిక లేవు అని చెప్పటానికి ఇక్కడ ఏమని చెప్పాడు, కోమాలో ఉన్నటువంటి ముసలం. దండాద్యాసరితస్తేమ మత్సే వార్ధం సమాగత కరాతిన చమే శ్రేయ సేవితాయ అర్చనాగతి.
గంగా మొదలగు 100 నదులు మాకు సేవ చేస్తున్నాయి.
చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
గంగా యమున సరస్వతి అంటే ఏమని చెప్తాను నేను, మన యొక్క ఇలా సింగళ సుషుమ్న మన నాడులు, నాడులు అన్నా నదులు అన్నా ఒకటే. బాహ్య జగత్తులో నదులు అంటాము, అంతర్ జగత్తులో నాడులు అంటాము.
ఆత్మబిందు ఉపనిషత్తులో ఓ విచిత్రమైనటువంటి పదం వేస్తాడు వాడు.
100 నాడులు ఉన్నాయి మన శరీరంలో, 100 నాడులు ఉన్నాయి.
అసలు యాక్చువల్ గా నాడులు ఎన్ని ఉన్నాయంటే 72,000 అని చెప్తారు. అది తర్వాత చూద్దాం మనం. అమృత బిందు ఉపనిషత్తులో చెప్పబడినటువంటి ఏమి అంటే 100 నాడులు ఉన్నాయి. అందులో 100 నాడులు బాహ్య జగత్తు వైపు ప్రసరిస్తూ ఉంటాయి, 1 నాడు అంతర్ జగత్తు వైపు వెళ్తూ ఉంటుంది అని ఆ నాడుల గురించి చెప్తున్నాడు. 100 నాడులు అంటే 100 స్త్రీలు గంగాది సరిత, గంగా మిగతా నదులన్నీ కూడా
శారీ చేస్తున్నాయి. దేనికి శారీ చేస్తున్నాయి? భక్తికి. భక్తి అంటే ఇచ్చాశక్తికి శారీ చేస్తున్నాయి.
అంటే మన శరీరంలోనే మన యొక్క ఇచ్చకి సహాయపడేటటువంటి 100 నాడులు ఉన్నాయి. 1 నాడిని మనం ఉపయోగించుకోవటం కాదు, అది అన్ఫార్చునేట్. అందువల్ల మన పూజ చేసేటప్పుడు 108 నామాలు చదువుతాం. అష్టోత్తర శతనామాలు చదవటానికి కారణం అది. మీకు కనెక్ట్గా కనుక ఆ నామాన్ని ఉపయోగించుకోగలిగితే మీ శరీరంలో ఉన్నటువంటి 1 నాడు స్పందిస్తుంది. ఈ వేలు పెడితే అనుకోండి, కొన్ని 4 నాడులు స్పందిస్తాయి. ఈ వేలు పెడితే, ఈ వేలు పెడితే. అలాగా ఎప్పుడు మీరు అష్టోత్తర శతనామాలు చేసినా మన శరీరంలో హృదయం దగ్గర ఉన్నటువంటి ఆ 100 నాడులు స్పందించాలి. అప్పుడు మీ ఇచ్చ ఏమవుతుంది? శక్తివంతం అవుతుంది. దాన్ని సంకల్ప సిద్ధి అంటాం. సంకల్ప సిద్ధి అంటే ఇంకా నువ్వు